నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయాముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేనా తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ యత్కృపాతమాం వందే శ్రీగురుదేవతాయ. హరే కృష్ణ. వెల్కమ్ యు ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ భాగవత్ శ్రవణోత్సవం డే 18 చాప్టర్ నెంబర్ 14 ద డిసపిరెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ, శ్రీకృష్ణుని యొక్క అంతర్ధానము. సో నిన్న నేను క్లాస్ చివరిలో చెప్పాను ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయము అని చెప్పి. సో చాప్టర్ నంబర్ 14 చాప్టర్ నంబర్ 15 ఈ రెండు అధ్యాయాలు ఈ రోజు మనం పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నేను ఈరోజు మార్నింగ్ ఒకసారి నేను చూసుకో ఈ అధ్యాయాన్ని ఒకసారి నేను రివైజ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ నాకు అనిపించింది ఏమనిపించింది అంటే యాక్చువల్లీ ఈ అధ్యాయము ఇట్స్ నాట్ ఏ సింపుల్ స్మాల్ చాప్టర్. కానీ ప్రస్తుతం మనం అనుభవిస్తున్న పరిస్థితులు, ప్రస్తుతం ఈ యొక్క అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఈ యొక్క కరోనా వైరస్ ఈ ప్రభావం వల్ల సమాజంలో అందరూ దుఃఖితులై ఉన్నారు, అందరూ బాధపడుతున్నారు. సో ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సందర్భానికి ఈ అధ్యాయము చాలా రిలెవెంట్ గా ఉంటుంది. కాబట్టి నేను ఈ అధ్యాయాన్ని కొంచెం విపులంగానే చెప్పాలనుకుంటున్నాను. సో విల్ డెడికేట్ టుడేస్ హోల్ క్లాస్ ఫర్ దిస్ చాప్టర్. ఈ 14 అధ్యాయానికి ఈ రోజు మనం చాప్టర్ మొత్తము ఈ రోజంతా మనము ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. వి స్టిల్ హ్యావ్ 4 డేస్, 28 వరకు టైం ఉంది. 4 అధ్యాయాలు ఇంకా మిగులుంటాయి. 4 అధ్యాయాలు 4 రోజులు. సో ఈ 5 అధ్యాయాలు మొత్తము 5 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాము. సో టుడే విల్ డిస్కస్ ఓన్లీ ఆన్ చాప్టర్ 14. ఎందుకంటే మొదటి నేను అనుకున్న 14 చాప్టర్ చాలా సింపుల్ కదా, మనము ఒక అరగంట గంటలు చెప్పేద్దాము అని చెప్పి. కానీ నిన్న నాకు 2 ప్రశ్నలు వచ్చాయి. సో అందులో మొదటి ప్రశ్న, నిన్న క్లాస్ లోనే చెప్పాను, వైష్ణవులు అనే వాళ్ళు సారగ్రాహి. సారగ్రాహి అంటే దే టేక్ ది ఎస్సెన్స్, దే టేక్ ది ఎస్సెన్స్ అనమాట సారగ్రాహి అని చెప్పి. సో నాకు ఒక వ్యక్తి అడిగారు అనమాట, ప్రభువును నా జీవితంలో చూసుకున్నట్లయితే ఐ ఫైండ్ ఫాల్ట్స్, నేను భక్తుల్లో మంచిని కాకుండా చెడుని ఎక్కువ చూస్తాను. మనం చెప్పుకున్నాం 100 తప్పులు ఉన్నా సరే ఒక మంచి ఉంటే వైష్ణవుడు అనేవాడు మంచిని తీసుకుంటాడు చెడుని వదిలేస్తాడు అని చెప్పి. కానీ అది సారంగ అంటే హనీబీ, తుమ్మిది లాంటి వాడు ఏం చేస్తాడు, ఒక తేనెటీగ లాంటి వాడు ఎస్సెన్స్ తీసుకుంటారు, సారాన్ని తీసుకొని మిగతా పక్కన పెట్టేస్తారు. కానీ ఒక ఈగ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఒక పూల తోట మధ్యలో ఉన్న పూల తోటలో నిండా పువ్వులు ఉంటాయి. కానీ ఆ పువ్వుల మీద కాకుండా అక్కడ ఉన్న ఒక ఉమ్ము మీద లేకపోతే ఒక మలం మీద కూర్చుంటుంది అది ఈగ అనేది. సో దట్ ఈస్ ఫ్లై మెంటాలిటీ, దిస్ ఇస్ యూనో బంబుల్ బీ మెంటాలిటీ. హనీబీ మెంటాలిటీ. సో మనము వైష్ణవులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, హనీబీలా ఉంటారు అనమాట. తేనెటీగ లాగా ఒక బంబి తుమ్మిదిలా ఉంటారు. సో ఎలాగ మనం ఆ క్వాలిటీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకరు అడిగారు. దానికి సమాధానం ఈరోజు మొదట చెప్తాను క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు. ఇంకొక ప్రశ్న అడిగారు, దిస్ ఇస్ వెరీ రిలెవెంట్ క్వశ్చన్, మన కృష్ణమోహన్ ప్రభు అడిగారు అనమాట. ఈ సైడ్ ప్రభు, రోజు నేను పేపర్ చూస్తున్నాను, న్యూస్ చూస్తున్నాను, కొన్ని వేల మంది చనిపోతున్నారు అండ్ కౌంట్స్ పెరుగుతూ ఉన్నాయి. నేను చూస్తే ఎవ్రీడే ఐఎమ్ సీయింగ్ యూనో లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్, కానీ నా మనసులో ఎటువంటి బాధ, దయ, జాలి అటువంటి కలగట్లేదు ప్రభుజీ. ఎందుకు నా హృదయము, వై మై హార్ట్ ఇస్ నాట్ క్రైయింగ్, నా హృదయం ఎందుకు యాడ్ అవ్వట్లేదు అని చెప్పి అతను అడిగాడు. వెరీ జెన్యున్ క్వశ్చన్, అతను ఈ ప్రశ్న అడిగాడు కాబట్టి అది నా మనసులో ఉంది. నేను ఈరోజు క్లాసులో చెప్దాం అనుకున్నాను, దాని గురించి సెపరేట్ చెప్తాం అనుకున్నా, కానీ ఈ రోజు మార్నింగ్ ఈ అధ్యాయం చదివినప్పుడు నాకేమనిపించింది అంటే ఆయన ప్రశ్నకి ఈ యొక్క అధ్యాయంలోనే ఆయన ప్రశ్న సమాధానం ఉంది. సో టుడే ఐ విల్ ఆన్సర్ హిస్ క్వశ్చన్ ఆల్సో త్రూ దిస్ చాప్టర్. శ్లోకం నెంబర్ 11వ శ్లోకంలో దీని గురించి నేను వర్ణిస్తాను. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ దిస్ టేకింగ్ ద అసెన్స్, సారగ్రాహి. వైష్ణవులు అనేవాళ్ళు సారగ్రాహి అంటే మంచిని తీసుకొని చెడును పక్కన పెట్టేస్తారు అని చెప్పి చెప్పబడింది. దాన్ని ఎలా మనం అలవర్చుకోవాలి అని చెప్పి. యా, సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఈ లోకంలో మనము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చామంటేనే దాని అర్థం ఏంటి, ఎన్వి. ఎన్వి అంటే ఈర్ష్య. ఈర్ష్య అనేది ఎవరి మీద ఉంటుంది, భగవంతుని మీద ఉంటుంది. భగవంతుని మీద ఈర్ష ఉంది కాబట్టే మనం ఈ భౌతిక ప్రపంచానికి వస్తాము, రైట్? సో అన్లెస్ ఎన్వి ఉన్నంత కాలము మనం ఈ లోకంలోనే ఉంటాం అనమాట. ఈర్ష అనేది నంబర్ వన్ కాలం, మూల కారణం మనం భగవంతుని ధామం నుంచి ఈ లోకంలో రావడానికి. కాబట్టి భగవంతుని పట్లే మనకి ఈర్ష ఉన్నప్పుడు ఆ ఈర్ష అనేది మన చుట్టూరు ఉన్న వ్యక్తుల మీద కూడా ఇట్ ఎక్స్పాండ్స్ టు ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. అంటే ఆ మూలం ఏంటి, భగవంతుని మీద ఈర్ష ఉంది. అదే ఈర్ష మన చుట్టుపక్కల ఉన్న అందరి వ్యక్తుల మీదకి మనకి ఆ ఈర్ష అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట, వ్యాప్తిస్తుంది. సో ఒకరి మీద మనకి ఈర్ష ఉన్నప్పుడు స్వతహాగా బై డిఫాల్ట్ ఏమవుతుంది, ఒకరి మీద ఈర్ష ఉన్నప్పుడు అతనిలో ఎప్పుడు తప్పు చేస్తాడా అని చూస్తాము, అతనిలో తప్పులు ఎదుగుతాం అనమాట. ఎందుకంటే ఈర్ష ఉన్నప్పుడు అతను మంచిగా ఉండాలని కోరుకోవు, అతను మంచిగా ఉన్నా సరే ఎప్పుడు అతను డౌన్ అవుతాడా అని చూస్తాం అనమాట. సో అవర్ హార్ట్ రిజాయిసెస్, అంటే ద హార్ట్ విచ్ ఇస్ ఎన్వియస్, ఎవరి హృదయం అయితే, ఎవరి హృదయంలో అయితే ఈర్ష ఉంటుందో అటువంటి హృదయము ఎదుటివాడు తప్పుల కోసం ఎదుగుతూ ఉంటుంది, ఎదుటివాడు తప్పు చేస్తే ఆనందపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే వన్ ఎన్వియస్ హార్ట్ న భక్తి సిద్ధాంత శాస్త్రంలో చెప్తారు, ఏమో చెప్తారంటే, వన్ షుడ్ నాట్ డిరైవ్ హిస్ స్ట్రెంగ్స్ బేస్డ్ ఆన్ అదర్స్ వీక్నెసెస్. ఎదుటివాడి తప్పు చూస్తే మనం రైట్ అనే ఫీలింగ్ మనకు తెలియకుండా మనలో వచ్చేస్తుంది అనమాట. ఎదుటివాడిని మనం క్రిటిసైజ్ చేసామనుకోండి, నిందించామనుకోండి, వి ఫైండ్ ఫాల్ట్స్, మనకు తెలియకుండానే మన హృదయంలో ఏమనిపిస్తుంది మనకి, అంటే నేను బెటరు, ఆయన కన్నా బెటర్ అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎన్వి. సో వి థింక్ అవర్ సెల్ఫ్ సుపీరియర్ బై క్రిటిసైజింగ్ అదర్ పర్సన్ అనమాట. సో ఇది భగవంతుని పట్ల మనకి ఈర్ష అనేది ఉంది కాబట్టి భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము అంటే మనం ఈర్ష ఉన్నట్టు లెక్క. మనకి ఈర్ష లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండవు, జీవన్ ముక్తులు అయిపోతావు. బికాస్ యూ హ్యావ్ ఎన్వియస్ మెంటాలిటీ, న్యాచురల్లీ నువ్వు ఫాల్ట్ ఫైండింగ్ చేస్తావు, ఎందుకంటే ఎన్వి ఉంది కాబట్టి. సో దేర్ నథింగ్ సర్ప్రైజింగ్ ఇఫ్ యూఆర్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్స్. మనం వేరే వ్యక్తుల్లో మనం తప్పులు వెతుకుతున్నామంటే అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమి లేదు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీఆర్. మనకి భగవంతుని నుంచి తప్పులు ఎతికాం కాబట్టి ఈ లోకానికి వచ్చామండి. న్యాచురల్గా ఈ లోకంలో కూడా తప్పులు ఎదుగుతాం కదా, సాక్షాత్తును పూర్ణ పురుషోత్తముడు అయిన భగవంతుల్లోనే మనం తప్పులు ఎత్తాము. కాబట్టి ఎన్వి అనేది ఉంటుంది, ఫాల్ట్ ఫైండింగ్ అనేది ఉంటుంది, కానీ దాన్ని ఎలాగ మనం బయటపడాలి అంటే వన్థింగ్ ఇస్ అభ్యాస. అభ్యాస మీన్స్ ప్రాక్టీస్. వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్? మొదటి అభ్యాసం ప్రాక్టీస్ ఏంటంటే, చూడండి, వీ హ్యావ్ టు సో వి షుడ్ నో వాట్ ఇట్ ఈస్. మనకి ప్రమాణం చూసుకోవాలి. ప్రమాణం ఏంటి? శ్రీమద్ భాగవతం అమలం ప్రమాణం. సో ద ప్రమాణం దట్ ఈస్ వాట్ వి షుడ్ బి క్లియర్. మనము వీటి నుంచి బయటపడాలి, నాకు ప్రస్తుతం జబ్బు ఉంది, ఇప్పుడు స్వాభావికంగా నాకు తప్పులు చూస్తున్నాను, అంటే ఎందుకంటే స్వాభావికం, ఎందుకంటే నువ్వు శారీరక స్థాయిలో ఉన్నావు కాబట్టి, ఆత్మస్థాయిలో అలా ఉండదు. సో ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్స్, ఐ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనే కోరిక మనకు ఫస్ట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ప్రయత్నించాలన్నమాట. సి ఐ రిమెంబర్ మేము స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు వి వర్ గివెన్ ఎ టాస్క్, ప్రతిరోజు నిద్రపోయే ముందు కృష్ణ బుక్ చదువుకునే వాళ్ళము. తర్వాత వి యూజ్ టు మెయింటైన్ ఎ డైరీ, ఒక డైరీ రాసుకునే వాళ్ళం. ప్రతిరోజు ఆ డైరీలో ఇద్దరు భక్తుల గురించి మంచిగా రాసుకునే వాళ్ళమాట. ఎవ్రీడే వి యూజ్ టు రైట్ అబౌట్ టూ డివోటీస్. అంటే మా యూత్ సెంటర్ లో 50 IIT బాయ్స్, అందరూ 50 మంది కుర్రవాళ్ళం, చిన్న సెంటర్ లో మనం. ఇట్స్ జస్ట్ లైక్ యు నో, ఇట్స్ లైక్ 3 BHK. అంటే చెప్పాలంటే 3 టాయిలెట్లు ఉండేవి, 3 బాత్రూమ్లు 3 టాయిలెట్లు, 3 బాత్రూమ్ టాయిలెట్లు 50 మంది మేము ఉండేవాళ్ళము. అంటే ఎంత కష్టం ఊహించుకోండి, అంత చిన్న ప్లేస్ అంత మంది. న్యాచురల్ గా ఫైట్స్ క్లాష్ వస్తాయి, కానీ మాకు ఏమాలో ఏ రోజు అది రాలేదు. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీ హావ్ రిసీవ్డ్, ఎదుటి వాళ్ళు మంచి చూడండి అని చెప్పి. అందరూ కనిష్ట అధికారులమే, అందరు భక్తిలో కొత్త 1 ఇయర్ 2 ఇయర్ ఓల్డ్ పీపుల్. బట్ దెన్ వీ వర్ ట్రైన్డ్. ప్రతిరోజు ఎంత లేట్ అయినా సరే, 10 అయినా సరే 11 అయినా సరే 12 అయినా సరే పడుకునేసరికి, సో రైట్, రోజంతా రిఫ్లెక్ట్ చేయి, ఈ రోజు నువ్వు ఎవరిలో ఏ మంచి చూసావు, సో ఈ రైట్. సో ఆ విధంగా మమ్మల్ని మేము వి మేడ్ ఇట్ ఎ హ్యాబిట్ ఆఫ్ థింకింగ్ గుడ్ అబౌట్ అదర్స్. నిజంగా రాయాలంటే అంత ఈజీ కాదు, ఒకరి వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. సో ఒకరి గురించి మంచిగా మాట్లాడడం రిలేటివ్లీ ఈజీనే, ఒకరి గురించి మంచిగా రాయడం ఇంకా కష్టము, ఎందుకంటే రాయాలంటే కొంచెం కష్టం కాబట్టి. సో ఈరోజు ఆతి పడుకునేటప్పుడు మనం ఇద్దరు వైష్ణవుల గురించి, ఇద్దరు అంటే నా ఫ్రెండ్స్, వాళ్ళు నా పక్కనే ఉంటారు, రోజంతా ఉంటారు, వాళ్ళు బై డిఫాల్ట్ తప్పులు కనిపిస్తాయి, కానీ వాళ్ళు మంచిని చూడాలి. కాబట్టి రోజంతా మంచిని చూస్తేనే రాత్రి మనం రాయగలం అనమాట. దట్ వే వి ప్రాక్టీస్ ఇట్ ఫర్ ఇయర్స్. తర్వాత మా నోటీస్ బోర్డు లో ఉండేది, వాయిస్ లో మా యూత్ సెంటర్ నోటీస్ బోర్డు ఉండేది. నోటీస్ బోర్డు లో దేర్ ఇస్ టు షీట్స్ వేర్ డివోటీస్ ఒక పేపర్ లో, జస్ట్ సింపుల్ వైట్ పేపర్ లో దేవ్స్ రైట్, వాళ్ళు ఏం రాసంటే దిస్, నేను ఈ పర్టికులర్ డివోటీ ఆ రోజు ప్రసాదం అంతా అయిపోయింది, కానీ ఆయన తను తినకుండా వేరే వాళ్ళు ప్లేట్ చేసి వాళ్ళకి ఇచ్చాడు, తను తినలేదు చెప్పలేదు, నాకు ఏ విషయం తర్వాత తెలిసింది. సో ఐఎమ్ వెరీ ఐ ఫెల్ట్ వెరీ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ ఈ సెల్ఫ్లెస్ సర్వీస్ యాటిట్యూడ్. అతని యొక్క నిస్వార్థమైన సేవను చూసి నాకు ఎంతో ప్రేరణ వచ్చింది. సంథింగ్ లైక్ దట్ హీ వుడ్ రైట్ ఇట్, రాసి దాన్ని నోటీస్ బోర్డులో పెట్టేసేవాడు అనమాట. భక్తులందరూ రోజంతా బెదిరి చూసుకునే వాళ్ళు, ఎవరో ఒకరు వేరే ఎవరో ఒకరి గురించి నోటీస్ బోర్డులో రాసి పెట్టేవారు. ఆల్వేస్ అప్రిషియేషన్. క్రిటిసిజం అనేది వీ వుడ్ నాట్ స్పీక్ అవుట్. ఇష్యూస్ అంటే 1-to-1 లో తెలుసుకుంటాము, లేకపోతే పై వాళ్ళు తెలుసుకుంటాము. పబ్లిక్ గా ఏ రోజు ఎవరి గురించి తప్పు మాట్లాడే వాళ్ళం కాదు. నోటీస్ బోర్డులు పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఎవ్రీబడి వుడ్ సీ, ఓ ప్రభు ఇలా చేశారా, తను భోజనం మాని వేరే వాళ్ళకి తను ఉన్న ఒక ప్లేట్ని వేరే వాళ్ళకి ఇస్తారా, సంథింగ్ లైక్ దిస్. చిన్న చిన్న విషయాలు, దానివల్ల వేరే వాళ్ళకు కూడా, నేను కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలని వస్తుంది. సో ద సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ అనేది ఆ విధంగా ఒక ట్రైనింగ్ పరంగా ట్రైన్డ్ ఇంగ్రిల్డ్. ఎందుకంటే యాక్చువల్గా గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలు అనేవి ప్రతి జీవిలోనే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవ్రీ లివింగ్ ఎంటిటీ ఇస్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి జీవి స్వాభావికంగా డివైన్. డివైన్ అంటే స్వాభావికంగా డివైన్, సింపుల్ చెప్పాలంటే దివ్యం ప్రతి జీవిని. కాకపోతే మనం పెరిగే పరిస్థితులు ఇవి వీటి వల్ల మనం ఒక్కొక్క రకమైన స్వభావాన్ని సంతరించుకుంటాం, మన యొక్క పూర్వజన్మ కూడా వస్తుంది. కానీ మన సాంగత్యం సరిగ్గా ఉంటే దట్ విల్ ఆల్సో బ్రింగ్ ద గుడ్ క్వాలిటీస్ ఇన్ అస్. ఒకసారి ఆ మంచి లక్షణాలని మనం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలియని ఆనందం వస్తుంది, ఇంకా ప్రాక్టీస్ చేయొచ్చు. సో వీవర్ లైక్ నా జస్ట్ మేక్ ఇట్ ఏ పాయింట్, ప్రతిరోజు ఇద్దరు గురించి రాసేవాళ్ళం అనమాట. చూడండి, తర్వాత వాళ్ళ గురించి బయటకు కూడా చెప్పేవాళ్ళం, ఓ ఈ డివోడ్ ఇలా చేశారు అని చెప్పి. ఆయన్ని కాంపిటీషన్ అనిపించవచ్చు, ఆయన గురించి మంచి మాట్లాడాలంటే ఇగో హర్ట్ అవుద్ది అనమాట. ఎదురు వ్యక్తి గురించి అంటే మన ఎదురుగానే మూడో వ్యక్తిని అప్రిషియేట్ చేస్తే మన ఇగో హర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మనందరికి ఒక్కొక్క మంచి లక్షణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెటస్ సే ఐఎమ్ ఏ గుడ్ సింగర్. నేను సింగర్ కాదు అందుకే సింగర్ అని చెప్తున్నాను. లెటస్ ఐఎమ్ ఏ గుడ్ సింగర్, నా ఎదురుగా ఇంకొక వ్యక్తిని ఓ ప్రభుజీ ఇదో సూపర్ డూపర్ సింగర్ అన్నామంటే న్యాచురల్ గా నాకు అరే నేను కూడా మంచి సింగర్నే కదా, నా గురించి ఎందుకు అనట్లేదు అని మనసు వస్తుంది, ఒక రకమైన ఇగో హర్ట్ అవుతుంది అనమాట. కానీ నేనే స్వయంగా ఓ ఈయన సూపర్ సింగర్ అని చెప్పానంటే నా ఇగో ఇంకొంచెం పెయిన్ వస్తుంది. బట్ ఇఫ్ ఐ డూ ఇట్ ఐ నో దాన్ ఇట్ ప్యూరిఫైస్ ఆర్ ఇగో. కాబట్టి మేకింగ్ ఎట్ ఏ పాయింట్ ప్రతిరోజు అంటే కూడ బలుక్కొని రోజు కనీసం ఇద్దరు గురించి నేను మంచిగా మాట్లాడతాను బయటన, అలాగ ఒక రకమైన అభ్యాసాన్ని మనం చేసినట్లయితే మనం తెలియకుండానే మనలో మంచి లక్షణం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే కృష్ణుడు ప్రసన్న చెందుతాడు. సి ద పర్పస్ ఆఫ్ అవర్ గుడ్ క్వాలిటీస్ ఇస్ నాట్ దట్ వీ గట్ సర్టిఫికెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్, ఓ ప్రభుజీ హంబుల్ డివోటీ, 10 మంది వైష్ణవులు తాళి బజావు. నో, ద పర్పస్ ఆఫ్ అవర్ గుడ్ క్వాలిటీస్ ఇస్ దట్ బికాస్ దట్ గుడ్ క్వాలిటీస్ మేక్స్ కృష్ణ హ్యాపీ. ఎందుకు? వైష్ణవులకి నిజమైన ఆభరణాలు ఏంటి? వైష్ణవ లక్షణాలే. వైష్ణవ క్వాలిటీస్ ఆర్ ద రియల్ ఆర్నమెంట్స్ ఫర్ ఏ వైష్ణవ. వైష్ణవ లక్షణాలే వైష్ణవుడికి ఆభరణాలు. కాబట్టి ఆభరణాలు అనేవి మంచికి అందాన్ని ఇస్తాయి. కాబట్టి వైష్ణవ లక్షణాలు అనేవి ఒక వైష్ణవుడికి అందాన్ని ఇస్తాయి. సో మనం అందంగా తయారవుతాం మన వైష్ణవ లక్షణాల వల్ల. మనం అందంగా తయారై భగవంతుడి ముందుకు వెళ్తే భగవంతుడు న్యాచురల్ గా మన అందాన్ని చూసి, ఏ అందము? శారీరక అందం కాదు, మన వైష్ణవ లక్షణాలకి అందము, దాన్ని చూసి భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు. కాబట్టి వీ ఎగ్జిబిట్ దట్ వైష్ణవ క్వాలిటీస్ టు మేక్ కృష్ణ హ్యాపీ. వెన్ కృష్ణ ఇస్ హ్యాపీ, ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. భగవంతుడు ఆనందం చేస్తే ఫస్ట్ మన హృదయంలో ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది, తర్వాత అందరూ సంతోషపడతారు అన్నమాట. కాబట్టి ఏ కమ్యూనిటీలో అయితే, ఏ వైష్ణవ సమాజంలో అయితే ఒకరినొకరు ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటారో, అటువంటి వైష్ణవ సమాజం, అటువంటి మందిరం ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ఏ సమాజంలో అయితే వైష్ణవులు ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు, అటువంటి సమాజము, అటువంటి సొసైటీ, అటువంటి టెంపుల్ ఆటోమేటిక్ గా డౌన్ అయిపోతుంది అన్నమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వి హావ్ ఇస్కాన్ విజయవాడ, మన మందిరాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మన మందిరంలో వైష్ణవులు ఒకరినొకరు డెప్పి పొడుచుకుంటూ ఒకరినొకరు వి క్రిటిసైజ్ ఈచ్ అదర్ న్యాచురల్ గా, దట్ విల్, అది కూడా భగవంతుని సమక్షంలో. మందిరానికి మనం వచ్చి, మందిరానికి వచ్చి మందిరంలో మనం వేరే వైష్ణవుల గురించి తప్పుగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఆయన తప్పు నిజమే ఉండొచ్చు, తప్పు చేసిన వాడు దాని తప్పు, కానీ తప్పు గురించి మాట్లాడిన వాళ్ళు అంతే తప్పు. మనం చూస్తాం 17వ అధ్యాయం చూస్తాం, అంటే ఎల్లుండే చూస్తాం, డే ఆఫ్టర్ టుమారో యూ విల్ సీ దిస్ ఎగ్జాంపుల్. సో వెన్ వీ క్రిటిసైజ్, భగవంతుడు చూస్తున్నారు, భగవంతుడు సంతోషపడ్డాడు అనమాట. భగవంతుడు సంతోషపడినప్పుడు మందిరం డెవలప్ అవ్వదు. అదర్ హ్యాండ్, టెంపుల్కి వచ్చినప్పుడు మనము ఒకరినొకరు వి ఎంకరేజ్, ఎప్రిషియేట్, ఎప్రిషియేషన్ వల్ల ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ వస్తుంది మనకి. చూడండి, ఈవెన్ డివోటీస్, సీనియర్ డివోటీస్, ప్రభుపాద లాంటి వారికి కూడా వెన్ సంబడి ఎంకరేజెస్, దట్ విల్ గివ్ ద మోర్ ఇన్స్పిరేషన్. ఒకరు ఎంకరేజ్మెంట్ వస్తే ఇంకొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది, అది సహజము. అలాంటి వాళ్ళు కూడా వస్తుంది అనమాట. సో ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి స్థాయిలోనే అవసరమే చెప్పాలంటే. 10 మంది బదులు 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది బదులు 100 మంది ఉన్నారనుకోండి, న్యాచురల్లీ వీ విల్ ఫీల్ మోర్ ఇన్స్పైర్డ్ యాక్చువల్లీ టు స్పీక్ బెటర్ వే, రైట్? సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ నా బయట వ్యక్తులతో ఎలా ఉండాలి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుల్లో నువ్వు తప్పులు ఎతకుండా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ నెంబర్ వన్ థింగ్ అనమాట. ఒక స్టోరీ చెప్తారు, రాయల్ శంబర్ ఎప్పుడో ఒక స్టోరీ చెప్తారు, ఏమంటారంటే, దిస్ ఇస్ ఏ బుద్ధిస్ట్ యూనో మొనాస్ట్రీ, అంటే బుద్ధిస్టులు కూడా ఉంటాయి కదా మందిరాలు లాంటివి, మొనాస్ట్రీస్ అంటారు వాటిని, అక్కడ కూడా ఉంటారు. ఆబట్ అబుయా అంటారు అనమాట. అంటే ఆబట్ అంటే టెంపుల్ ప్రెసిడెంట్ అనుకోండి, అబుయా అంటే జీబీసీ అనుకోండి. సో ఆ యొక్క మొనాస్ట్రీలో ఆబట్ టెంపుల్ ప్రెసిడెంట్ అనమాట, చాలా తక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు, రోజు రోజుకి ఇంక జనాలు తగ్గిపోతూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ టెంపుల్ ప్రెసిడెంట్ ఆబట్కి ఆయనకి అర్థం కాదు, ఎందుకు ఇంతమంది, ఇంకా ఎందుకు రోజు రోజుకి జనాలు తగ్గిపోతున్నారు, ఎందుకు భక్తులు రావడం తగ్గిపోతున్నారు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ తలకొక్కుంటూ ఉంటాడు అనమాట, అదే ఆబట్. అప్పుడు అక్కడికి జీబీసీ వస్తారు అబుయా, ఆ జీబీసీతోనే ఆయన అడుగుతాడు, మై డియర్ గురుదేవ్, అంటే గురుదేవ్ అని, మనం గురుదేవ్ అంటే వాళ్ళు ఏదో అంటారు నాకు తెలియదు, ఇలాగా రోజు రోజుకి తగ్గిపోతున్నారు జనాలు పబ్లిక్ రావడము, సో కారణం ఏమిటో మాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి అని చెప్పి. అప్పుడు ఆయన ఒక వారం రోజులు అక్కడే ఉంటారు, వారం రోజుల్లో ఉండి ఆయన ఒకటి అబ్జర్వ్ చేస్తా చేసి అంటారు, వెళ్ళిపోయినప్పుడు అంటారు, అందరినీ పిలుస్తారు అనమాట, ఆ మందిరంలో ఉన్న అందరినీ పిలుస్తారు, ఆ మొనాస్ట్రీలో అందరినీ పిలిచి చెప్తారు, మీలో ఒకడు దైవాంశ సంభూతుడు అని చెప్తారు అనమాట. కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, అతడు హీ చాలా గొప్ప తాగబోతున్నాడు అని చెప్పి, దైవాంశ సంభూతుడు కారణ జన్ముడు అని చెప్పేసి అతను వెళ్ళిపోతారు, ఎవరు? జీబీసీ. అప్పుడు ఈ భక్తులు, అంటే అదే ఈ మొనాస్ట్రీలో ఉన్న మాంక్స్, మాంక్స్ అంటే ఏంటి, త్యాగులు. సో మాంక్స్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఐ థింక్ సౌండ్ ఇస్ సఫిషియంట్. ఓకే, ఆ మాంక్స్ అనుకుంటారన్నమాట మాలో దైవాంశ సంబోధులు ఉన్నారా, ఎవరు నాకు తెలియదే, ఈయన లేకపోతే ఈయన లేకపోతే ఈయన లేకపోతే నేను నేనైతే కాదు, నాకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే నా మనసులో ఎంత అనర్థాలో నాకు తెలుసు, నేను కాదు, వీడు కూడా కాదు, వీడు జపంలో నిద్రపోతాడు, వాడు ఎక్కువ తింటాడు, వీడు ఎక్కువ గొరకపట్టి నిద్రపోతాడు, ఎవడబ్బా అని ప్రతి ఒక్కరు తప్పులు కనిపిస్తున్నాయి ఆయనకి, కానీ ఎవడబ్బా, సర్లే ఎందుకైనా మంచిది, మనకు తెలియదు ఎవరు, కానీ ఎవరెవరు అంటున్నారు కదా ఆయన, అందరితో జాగ్రత్తగా ఉందాం అలా అని చెప్పి అనుకోవడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కడు ఇలాగ అనుకోవడం మొదలు పెట్టారు అనమాట. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత హరే కృష్ణ ఇక్కడ ఒక డివోటీ వాల్యూమ్ తక్కువ ఉందని రాశారు, మిగతా వాళ్ళకి వాల్యూమ్ సరిపోయింది లేదని నాకు కన్ఫర్మ్ చేస్తే ఐ విల్ అకార్డింగ్లీ అడ్జస్ట్. ఇస్ వాల్యూమ్ సఫిషియంట్? సో సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ వస్తారు ఆ జీబీసీ అబ్బుయా, వచ్చినప్పటికీ దెన్ దే ఫౌండ్ అవుట్ ఆ యొక్క మొనాస్ట్రీలో పబ్లిక్ విపరీతంగా వస్తారన్నమాట, 10 రెట్లు పెరిగిపోయారనమాట, ముందు ఎంతమంది వచ్చేవాళ్ళు అంతకన్నా 10 రెట్లు. కాబట్టి సో హ్యాపీ ఆ జీబీసీ వస్తే చెప్తారనమాట, మై డియర్ మీరు ఏం మ్యాజిక్ చేశారు నాకు తెలియట్లేదు, మీ పాదం మోపారు, మీ పాదం మోపగానే టెంపుల్ యొక్క దశ తిరిగిపోయింది, మొనాస్ట్రీ దశ తిరిగిపోయింది, పబ్లిక్ రావడం మొదలు పెట్టారు, ఇదంతా మీ గొప్పతనమే అంటారనమాట, కానీ మీరు ఏం చేశారు చెప్పండి అని అడుగుతారు యాబట్. దానికి అప్పుడు అభియా చెప్తాడు, చూడండి వాస్తవం ఏమిటంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనేం అబ్జర్వ్ చేశానంటే, యాక్చువల్ ఇక్కడ ఉన్న మాంక్స్ అంటే ఆ యొక్క వైరాగ్యులు అంటే బ్రహ్మచారీస్ లేకపోతే టెంపుల్ డివోటీస్, వాళ్ళకి ఒకరి మీద ఒకరు గౌరవం లేదు, ఒకరిలో ఒకరు తప్పులు ఎత్తుకుంటున్నారు, మరీ దగ్గరగా ఉంటే తప్పులు ఎత్తుకుంటారు కదా, హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటారు ఎందుకంటే ఒకరిని ఒకరు మరీ దగ్గరగా చూసుకుంటారు కాబట్టి. సో మరీ ఒకరిని ఒకరు దగ్గరగా చూసుకోవడం వల్ల ఒకరిలో తప్పులు ఎత్తుకుంటున్నారు, సో వాళ్ళు అంటే కోల్డ్ వార్స్ ఇండైరెక్ట్ గా తిట్టుకోవడాలు విమర్శించుకోవాలి చేయడం వల్ల టెంపుల్కి వస్తున్న వాళ్ళు చూస్తున్నారు, అరే మేము వీళ్ళని చూసి నేర్చుకోవడానికి వస్తున్నాం, వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళు మాకేం నేర్పిస్తారని చెప్పి జనాలు ఇన్స్పైర్ అవ్వట్లేదు. కాబట్టి నేనేం చెప్పాను, మీలో ఒకరు దైవాంశ సంభూతుడు కారణ జన్ముడు అని చెప్పాను. సో న్యాచురలీ భక్తులందరూ అలర్ట్ అయిపోయారు, అమ్మో ఒకవేళ నిజంగా ఈ వీళ్ళలో మన టెంపుల్లో ఎవరైనా సరే కారణ జన్ముడు ఉంటే నాకు అపరాధం తగిలేస్తుంది అని చెప్పి ఆయన అందరు భక్తులు అలర్ట్ అయిపోయి ఒకరినొకరు విమర్శించుకోవడం మానేశారు. అలా విమర్శించుకోవడం మానేయడం వలన ఏమైంది, సౌండ్ ఇస్ నార్మల్ ఫైన్, అలా విమర్శించుకోవడం వల్ల ఏమై అంటే అలా విమర్శించుకోవడం మానేశారనమాట, అమ్మో ఏమో ఈయనేమో ఒకవేళ దైవాంశ సంబోధుడు ఆయనేమో అని చెప్పి. కాబట్టి విమర్శించుకోవడం మానేయడం వల్ల ఒకరితో ఒకరు సత్సంబంధాలు ఒకరిని ఒకరు మంచిని చూడడం మొదలెట్టడం వలన ఆటోమేటిక్ గా అక్కడ వాతావరణం మారిపోయింది, ఆటోమేటిక్ గా చాలా మంది భక్తులు అంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళకి వైకుంఠ వాతావరణం ఏర్పడింది, దాని వల్ల వాళ్ళు ఇంకా 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 రావడం మొదలు పెట్టారు. సో దిస్ వే వెన్ వీ యాజ్ ఎ ప్రాక్టీస్ మేక్ షూర్ ప్రతిరోజు మనము భక్తుల మధ్యలో ఓ ఆ డివోటీ ఎంత బాగా సేవ చేస్తారు, ఓ ఈ డివోటీ ఎంత బాగా జపం చేస్తారు, ఓ ఈ డివోటీ ఎప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడతారు, ఓ ఈ డివోటీ ప్రభుపాద బుక్స్ బాగా చదువుతారు, ఏదో ఒకటి కీప్ ఆన్ మేకింగ్ ఇట్ ఎ పాయింట్ ఈ స్పీకింగ్ లైక్ దిస్, ఐ విల్ టెల్ యూ ఇట్ బికమ్స్ ఎ న్యాచురల్ హ్యాబిట్ ఫర్ యూ ఈవెన్. సో దిస్ ఇస్ మై ప్రాక్టీస్. రెండోది ఏంటంటే మనం శాస్త్రం చదువుతాం, ఇఫ్ యూ హియర్ రెగ్యులర్గా మనం క్లాసెస్ వింటే ఆటోమేటిక్ గా వైష్ణవుల యొక్క గొప్పతనం అని తెలుస్తుంది, అప్పుడు నాచురల్లీ విల్ బి మోర్ రెస్పెక్ట్ఫుల్, భగవంతుడికి వైష్ణవుడు ఎంత ఇష్టమో తెలుస్తుంది, ఓ భగవంతుడికే వైష్ణవుడు అంటే ఇంత ఇష్టమే, అంటే ఈవెన్ తప్పులు చేసిన వాళ్ళకి కూడా భగవంతుడు క్షమిస్తున్నాడు, భగవంతుడు క్షమిస్తున్నప్పుడు నేను ఎందుకు క్షమించలేను, సో లైక్ దట్ వి బికమ్ అలర్ట్. ఒకటి శాస్త్రం చదవడం ద్వారా, రెండవది అభ్యాసం ద్వారా, ఈ రెండింటి వల్ల ఏమవుతుంది మనము వీటికి బయటపడతాము. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి అడిగారు, ప్రశ్న అడిగారు, ప్రభుజీ బయట వాళ్ళతో ఎలా ఉండాలని చెప్పి, సి అవుట్ సైడ్ పీపుల్ దే హావ్ సో మెనీ ఫాల్ట్స్, ఓకే న్యాచురల్లీ భక్తులు లేనప్పుడు, కాకపోతే వాళ్ళు కూడా చాలా మంచి గుణాలు ఉంటాయి, మనం మీరు చెప్పుకోబోతున్నాం బయట వ్యక్తుల యొక్క గుణాల గురించి కూడా. సో వాట్ ఎవర్ ఇస్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్ విల్ జస్ట్ టేక్ ఇట్ అండ్ అదర్ థింగ్స్ విల్ స్టే సెపరేట్. బయట వాళ్ళతో మనకి సమస్య కాదు, ఎందుకంటే మన హృదయాన్ని బయట వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయము, వీ గో వీ డూ అవర్ వర్క్ వీ కమ్ బ్యాక్, సో బయట వాడు మంచి గుణ చెడ్డ గుణ మనం డిస్టర్బ్ అవ్వము. రెండోది ఏంటంటే బయట వ్యక్తులతో మనకి హంబుల్ 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 అంటాం కదా, హంబుల్ అంటే వినయము. సో వినయము అనే పదము మనం బయట వ్యక్తులతో ఉపయోగించకూడదు, భక్తులతో ఉపయోగించాలి. బయట వ్యక్తుల దగ్గర హంబుల్ కూడా ట్రై చేస్తే వాళ్ళు మనల్ని ఫుల్ గా నెత్తి మీద తొక్కేస్తారు అనమాట. సో ఫర్ అవుట్ సైడర్స్ ఎలా ఉండాలి? విత్ అవుట్ సైడర్స్ షుడ్ బి పొలైట్, విత్ డివోటీస్ షుడ్ బి హంబుల్. విత్ అవుట్ సైడర్స్ షుడ్ బి పొలైట్, పొలైట్ అంటే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. బయట వ్యక్తులు కూడా మర్యాద ఇస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి మర్యాద ఇస్తారు ఇన్ జనరల్ గా 99% టైమ్స్, అన్లెస్ సంబడీ ద గయా గుజరాలి. బయట వ్యక్తులతో మనము పొలైట్ గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, అప్పుడు వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయరు అంతే. నెక్స్ట్ మన యొక్క మైండ్, మన కాన్షియస్నెస్ ని వాళ్ళ మీద ఎమోషనల్ గా బయట వ్యక్తులతో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. వెరీ డేంజరస్, బయట వ్యక్తులతో మనం ఎమోషనల్ గా ఇన్వెస్ట్ చేసామంటే ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అవర్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఆన్ డివోటీస్. అవుట్ సైడర్స్ ఇట్స్ అ ఫార్మల్, ఫార్మల్ రెస్పెక్ట్ఫుల్ పొలైట్, అలా ఉంటే మనకి బయట వ్యక్తులతో ప్రాబ్లం రాదు. వాళ్ళు ఎన్ని తప్పులు ఉన్నా సరే వీ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్ టు దెమ్ అండ్ వీ షుడ్ బి పొలైట్, దెన్ దే విల్ నాట్ డిస్టర్బ్ అస్. దట్స్ ఇట్ సఫిషియంట్. భక్తులతో మాత్రము మనము సేవ చేయాలనుకుంటాం కానీ వాళ్ళు తప్పులు కనిపిస్తాయి కాబట్టి మనకు కొంచెం డిస్టర్బ్ అవుతాం మెంటల్ గా. సో భక్తుల విషయంలో ఏం చేయాలి మనము? సో వీ షుడ్ బి వన్ థింగ్, వీ షుడ్ అండర్స్టాండ్ మనలో కూడా బోల్డ్ అని అనర్థాలు ఉంటాయి, బట్ స్టిల్ వీఆర్ ఫర్గివింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం క్షమించుకుంటున్నాం కదా, వేరే వాళ్ళు ఎందుకు క్షమించుకోకూడదు, ఎందుకు క్షమించకూడదు? రెండోది, ఒక వ్యక్తులకు మరీ తప్పులు కనిపించాయి అనుకోండి, అతని గురించి నిందించడం మానేసి ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసైజింగ్ హిమ్, ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ ఇల్ అబౌట్ హిమ్, అతని గురించి తప్పుగా మనం మాట్లాడడం బదులు వెంటనే ఒకసారి కళ్ళు మూసుకొని, కృష్ణ ఈ వ్యక్తి ఈ భౌతికమైన దుర్గుణాలకు సఫర్ అవుతున్నాడు, దయచేసి ఇతనికి సహాయం చేయండి. సో ఇఫ్ యు ప్రే ఫర్ దట్ పర్సన్ ప్లీజ్ హెల్ప్ హిమ్, అప్పుడు అతని పట్ల నీకు చిన్న చూపు బదులు అతని పట్ల నీకు దయాగుణం కరుణాగుణం కలుగుతుంది. న్యాచురల్ గా నువ్వు ఒక్కసారి మనం ఒక వైష్ణవుడి గురించి ప్రార్థించామంటే ఆటోమేటికల్లీ మనము నెక్స్ట్ టైం ఆ వైష్ణవుడి గురించి తప్పులు ఎతకలేమన్నమాట. ఎందుకంటే ఒకసారి ఒకటి గురించి మనం ప్రార్థించామంటే మనము అతని పట్ల మనకు ఒక రకమైన దయాభావము కరుణాభావం ఏర్పడుతుంది, ఆ తర్వాత అతని తప్పుల్ని మనము ఈజీగా క్షమించగలం. సో ఈ బెస్ట్ వే ఆఫ్ ఓవర్కమింగ్ ఫాల్ట్ ఫైండింగ్ ఓవర్కమ్ చేయాలంటే ఒకటి శాస్త్రము, రెండవది ఒక కల్టివేషన్. రోజు కనీసం ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి, కాన్షియస్ గా మాట్లాడాలి, అది కూడా పబ్లిక్ లో మాట్లాడాలి. మూడవది, మనం ఇద్దరు వ్యక్తుల్లో తప్పు కనిపిస్తే, తప్పులు ఉంటాయి, ఇక్కడ ఎవరు శుద్ధ భక్తులు లేరు కాబట్టి, మనందరము హాస్పిటల్ పేషెంట్స్ అండి. సో హాస్పిటల్కి వచ్చినప్పుడు వాట్ షుడ్ ఎక్స్పెక్ట్? షుడ్ ఎక్స్పెక్ట్ పేషెంట్స్ ఓన్లీనా? డాక్టర్లు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ పేషెంట్సే. సిమిలర్లీ ఇస్కాన్ లో కూడా శుద్ధ భక్తులు ఇద్దరు ముగ్గురు ఉంటారనమాట గురువులు, మిగతా వాళ్ళందరూ పేషెంట్స్నే. ఒకరు సివియర్ పేషెంట్, ఒకరు మోడరేట్ పేషెంట్, ఒకరు సింపుల్ ఓపీడీ పేషెంట్, అంతే తేడా. న్యాచురల్లీ వెన్ యూ కమ్ టు హాస్పిటల్ యూ విల్ ఫైండ్ పేషెంట్స్. సో వీఆర్ ఆల్ పేషెంట్స్, మనందరము పేషెంట్స్మే. మనందరిలో రకరకాల లోపాలు ఉంటాయి. సో మనం ఏం చేయాలి? వెన్ యూ ఫైండ్ సంబడీ హ్యావింగ్ సమ్ మిస్టేక్, సమ్ దోష, సమ్ డిఫిషియన్సీ ఆర్ సమ్ ఇంపర్ఫెక్షన్, ఇమ్మీడియట్లీగా మనము కృష్ణ నాకు ఈయనకు కూడా నా అనర్థాలు ఉన్నాయి కొన్ని, నాకు అఫ్కోర్స్ నాకు చాలా ఉన్నాయి, ఈయనకు కూడా ఉన్నాయి, దయచేసి ఈయనకి సహాయం చేయండి అలా అని మనం అంటే మనం ఎవరెవరు తప్పులు చూస్తామో ఇమ్మీడియట్ గా ఆయన గురించి మనం ప్రార్థించడం మొదలు పెడితే అవర్ హార్ట్ విల్ బీకమ్, అంటే అతడు మారినా మారకపోయినా సరే మనము అపరాధాల నుంచి బయటపడచ్చు. రెండోది, మన హృదయము నిర్మలంగా అయిపోతుంది. దిస్ ఈస్ ఎ సేఫెస్ట్ అండ్ ష్యూరెస్ట్ వే ఆఫ్ యూనో అవాయిడింగ్ ఫాల్ట్ ఫైండింగ్ అండ్ అవాయిడింగ్ ఆఫెన్సెస్. హరే కృష్ణ. సో విల్ నౌ గో టు ద క్లాస్, ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో ఈ యొక్క అధ్యాయం పేరు ఏంటంటే ద డిజైపిరెన్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ, అంటే శ్రీకృష్ణుని అంతర్ధానము, డిజైపిరెన్స్. చూడండి, ఈ అధ్యాయానికి పేరు పెట్టారు శ్రీకృష్ణుడు అంతర్ధానము అని చెప్పి, కానీ ఈ అధ్యాయం మొత్తం మీద శ్రీకృష్ణుడు అంతర్ధానం అయ్యాడు అని చెప్పి అక్కడ చెప్పబడి ఉండదు. దెర్ ఇస్ నో వే ఇట్ ఈస్ మెన్షన్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ చాప్టర్. కానీ యుధిష్ఠిర మహారాజ్, ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హి ఆస్క్స్, యుధిష్ఠిర మహారాజ్ కొన్ని కొన్ని రకరకమైన డిస్కషన్ మాట్లాడుతూ ఉంటారు, ప్రశ్నలు ఇస్తూ ఉంటారు, దాని నుంచి ఇట్ ఇస్ అండర్స్టూడ్, దాని నుంచి ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుంది అంటే భగవంతుని యొక్క అంతర్ధానం యొక్క లీల ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పి మనకి అర్థమవుతుంది ఈ అధ్యాయంలో. సో ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ముందే చెప్పేస్తున్నాను మీకు, వాట్ వి షుడ్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడు భక్తులు హౌ దే ఆర్ డిపెండెంట్ ఆన్ లార్డ్ హౌ దే ఫీల్ సెపరేషన్ ఫ్రమ్ ద లార్డ్ హౌ దే ఆర్ కన్సర్న్ ఫ్రమ్ ద లార్డ్ ఈ మూడు విషయాలను మనం ఇప్పుడు చూస్తాం ఈ అధ్యాయంలో భగవంతుని మీద ఎలా ఆధారపడి ఉంటాడు భక్తుడు భగవంతుని గురించి ఎలా హౌ ఇస్ కన్సర్న్డ్ ఫర్ ద లార్డ్ కన్సర్న్ అంటే ఒకరి గురించి కన్సర్న్ అంటే ఒకరి గురించి మనకి అతను మంచి అతను బాగోగుల గురించి వరీ అవుతుంటాం కదా దాన్ని కన్సర్న్ అంటారు సో హౌ వి ఆర్ యునో డిపెండెంట్ ఆన్ ద లార్డ్ హౌ వి ఆర్ కన్సర్న్డ్ ఫర్ ద లార్డ్ హౌ వన్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ ద లార్డ్ సో ఈ యొక్క అంటే ఈ అధ్యాయం మొత్తము భక్తులకి భగవంతుని పట్ల ఉన్న రకరకములైన భావాల గురించి మనము డీటెయిల్ గా మనం ఈ అధ్యాయంలో చూస్తాము చూసి ఈ అధ్యాయాన్ని ప్రస్తుతం సమాజంలో భక్తులందరూ అంటే అందరూ జీవులందరూ ఫేస్ చేస్తున్న కరోనా వైరస్ రెండింటిని కొంచెం నేను రిలేషన్ చేసి చెప్తాను నేను ఈ అధ్యాయాన్ని బికాస్ ఎందుకంటే నిన్న ఒక వ్యక్తి ప్రశ్న అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి ఈ అధ్యాయానికి ముడిపడి నేను చెప్తాను ఈరోజు ఓకే హరే కృష్ణ సో ఆల్ ఆఫ్ యూ బ్లెస్ మీ హరే కృష్ణ సో అర్జునుడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ అంటే గత అధ్యాయంలో చూసాము ఏమని చూసామంటే గాంధారి ధృతరాష్ట్రుడు విదురుడు వెళ్ళిపోతారు నారదుముని వస్తాడు నారదుముని యుధిష్ఠిరికి తత్వం బోధిస్తారు అది కొంచెం వినడానికి కష్టంగా అనిపించవచ్చు నేను భక్తులు కొంతమందికి కష్టం ప్రభు అనిపించింది కానీ చూడండి భాగవతం అంటే కేవలం కృష్ణుడు లీలలు మాత్రమే కాదు దట్ ఈస్ టెన్త్ క్యాంట్ మనం కేవలం అటువంటి లీలలు మాత్రమే వింటాను ఇటువంటి తత్వం విన్ను అనుకుంటే మీరు అసలు రెండో అధ్యాయం దాటలేరు అసలు ఇంకా సో మచ్ ఫిలాసఫీ అది కూడా ముఖ్యమే నేను చెప్పినట్టే డాక్టర్ కొన్నిసార్లు ఆయింట్మెంట్ రాస్తారు వెన్న రాస్తారు కొన్నిసార్లు ఇంజెక్షన్ కూడా ఇస్తారు కొన్ని భాగవతం ఇంజెక్షన్ ఇస్తుంది కొన్ని వెన్న రాస్తుంది కానీ రెండు మన మంచి కోసమే అనమాట సో నారదముని యుధిష్ఠిర మహారాజ్కి జ్ఞానాన్ని బోధిస్తారు కానీ యుధిష్ఠిర మహారాజ్ మళ్ళీ ఆ యొక్క గ్రీఫ్ శోకం నుంచి బయటపడి మళ్ళీ రాజ్యాన్ని పాలిస్తారు పాలించి యుధిష్ఠిర మహారాజ్ అర్జునుడిని ద్వారకకు పంపిస్తారు అన్నమాట రెండు కారణాలు మొదటి కారణం ఏంటంటే శ్రీకృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవడానికి కోసము రెండవది శ్రీకృష్ణుడి భక్తులు అనే వాళ్ళు ఎందుకు బతుకుతారు చెప్పండి ద ఓన్లీ పర్పస్ ఫర్ డివోటీస్ టు లివ్ ఇస్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ద లార్డ్ అవునా కాదా శ్రీల ప్రభుపాదులు వారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ద ఓన్లీ రీజన్ హీ వాజ్ సర్వైవింగ్ అతను అందుకంటారు కదా అతనికి ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు చెప్తారు మై మాస్టర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిస్ టాస్క్ అంటే తన శిష్యులు అడుగుతారు అన్నమాట ప్రభుపాద్ మీరు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నారు కదా మీ గురించి నరసింహస్వామిని ప్రార్థించొచ్చా మిమ్మల్ని బతికించమని ప్రార్థించొచ్చా ప్రభుపాద్ చెప్తారు అలాగొద్దు మీరు ఎలా ప్రార్థించండి మై మాస్టర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ హిస్ టాస్క్ అంటే తన యొక్క అంటే కృష్ణుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ గురు మహారాజ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అవి ఇంకా పూర్తి కాలేదు అవునా కాదా కాబట్టి అవి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మీరు కోరుకుంటే అతను బతుకుతారు సో ద ఓన్లీ రీజన్ ప్రభుపాద్ వాజ్ లివింగ్ బికాస్ తన గురు మహారాజ్ భక్తి సిద్ధార్థ చెప్పిన కార్యక్రమాలు ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి సిమిలర్లీ ద ఓన్లీ రీజన్ వై పరమపూజ జయపత మహారాజ్ ఒకసారి ఆయన ప్రభుపాదుల వారికి రాసిన వ్యాసపూజ చదివారు స్వయంగా మహారాజ్ చదివారు కలకత్తాలో నేను ఉన్నప్పుడు వేరు మహారాజ్ మెన్షన్స్ అనమాట సో మహారాజ్ ఆ వ్యాసపూజలో మహారాజ్ 2014 అనుకుంటాను మహారాజ్ చెప్తారు ఈ సేస్ దట్ ప్రభుపాద్ నాకు 1, 2, 3, 4 ఇలా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇందులో కొన్ని అయ్యా కొన్ని అవ్వలేదు సో మై డిజైర్ సో ఐ వాంట్ టు లివ్ సో దట్ ఐ కెన్ ఫుల్ఫిల్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి శుద్ధ భక్తులకి వాళ్ళకి బతకడానికి ప్రేరణ ఏంటి గురువుల యొక్క తమ గురువుల యొక్క కృష్ణుడి యొక్క ఆజ్ఞలు వాటిని పాటించడం కోసం వాటిని ఫుల్ఫిల్ చేయడం అనమాట వాటిని పూర్తి చేయడం కోసం మాత్రమే వాళ్ళు బతుకుతుంటారు అనమాట ఇక్కడ కూడా యుధిష్ఠిర మహారాజ్ సరే ఇప్పుడు రాజ్యం వచ్చింది అన్ని కష్టాలు తీరిపోయాయి కాబట్టి సుఖంగా ఉందాము ఆయన ఈజ్ నాట్ బిహైండ్ దాట్ ఆయనకేంటి సరే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడేంటి అన్ని అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు మానం చేయం కోరుకుంటున్నావు, అది తెలుసుకోవడానికి అర్జునుడు పంపిస్తారు. అంటే వాట్ ఈస్ యువర్ ప్లాన్, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, ఎందుకంటే మీ ప్లాన్ తెలిస్తే అకార్డింగ్ గా మేము మా ప్లాన్ వేసుకుంటాము అన్నమాట, అకార్డింగ్ గా మేము కూడా మీ ప్లాన్ లో అసిస్ట్ అవుతాము అని చెప్పి. సో ఆ కారణం వలన యుధిష్ఠిర మహారాజ్ అర్జునుడిని ద్వారకకి పంపిస్తారు అన్నమాట, రైట్. సో అయితే అర్జునుడు వెళ్తారు, కానీ చాలా నెలలు గడిచిపోతాయి, అయినా సరే అర్జునుడు తిరిగి రాడు. కాబట్టి యుధిష్ఠిర మహారాజ్ ఇక్కడ ఏమవుతుంది, హీ స్టార్టెడ్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఒమెన్స్. బ్యాడ్ ఒమెన్స్ అంటే ఒక చెడు సంకేతాలు అనుకోవచ్చు, అంటే పీడకలలాగా, పీడకలలు, చెడు సంకేతాలు ఇటువంటివి యుధిష్ఠిర మహారాజు అనుభవిస్తారనమాట. సో అందరి వెరీ సర్ప్రైజింగ్ ఫర్ యుధిష్ఠిర మహారాజు. యుధిష్ఠిర మహారాజు చాలా ఆశ్చర్యం ఇస్తుంది, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయని, ఇట్ హ్యాపెన్స్, మన బిజినెస్ లో ఉంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఆసక్తులు అయిపోతాము. నాచురల్ గా మన నిద్రలో కూడా మన సెటిల్మెంట్ చూడండి, మనం పడుకున్నా సరే మన శరీరం పడుకుంటుంది, కానీ మన మనస్సు ఎప్పుడు, మన రాత్రి పడుకున్నా సరే మన మైండ్స్ యాక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. మనం దేని పట్ల ఆసక్తి చెందుతామో అవి మన కళ్ళలోకి వస్తాయి. మనం కృష్ణుడి పట్ల ఆసక్తి ఉంటే కృష్ణుడు మన కళ్ళలోకి వస్తారు. సో ఒకసారి శ్రీ ప్రభుపాద్ శిష్యుడు అడుగుతారు, ప్రభుపాద్ హౌ కెన్ ఐ బీ కృష్ణ కాన్షియస్ వైల్ ఐఎమ్ అస్లీప్, నిద్రలో నేను ఎలాగా కృష్ణ చైతన్యంగా ఉండగలను అని ప్రభుపాద్ అంటారు. ఎందుకంటే ప్రభుపాద్ తెలుసు ఆయన స్థాయి ఏంటన్నది. ప్రభుపాద్ అంటే, బాబు ఫస్ట్ యు బీ కృష్ణ కాన్షియస్ వైల్ యూఆర్ అవేక్, దెన్ యూ కెన్ బి కృష్ణ కాన్షియస్ వైల్ యూఆర్ అస్లీప్. ముందు నువ్వు తెలుసున్నప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండు, ఆ తర్వాత నిద్రలో కృష్ణ చైతన్యం గురించి ఆలోచిద్దు అని అంటారు అనమాట. ఎందుకంటే మన స్థాయిలో తెలుసున్నప్పుడు కూడా మనం కృష్ణుడి గురించి ఆలోచించాం రోజంతా, నిద్రప్పుడు పక్కన పెట్టవచ్చు వేరే విషయం అండి. ఎనీహౌ, సో యుధిష్ఠిర మహారాజ్ ఇది ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్, శుద్ధ భక్తుడు కాబట్టి అతనికి అలా అటువంటి పీడికలు అనేవి రాకూడదు. రెండవది, ఆ కాలంలో దట్ ఇస్ స్టిల్ ద్వాపరయుగాన, అటువంటి అటువంటి ద్వాపరయుగంలో ఇటువంటివి అనేవి ఇట్ వుడ్ నెవర్ కమ్. ఎందుకంటే ఆ రాజ్యంలో ప్రకృతి సంపూర్ణంగా సహకరిస్తుండేది, మనం చూసాం కదా ముందు అధ్యాయంలో, ప్రతి ప్రకృతిలో ప్రతి అంగం కూడా యుధిష్ఠిర మహారాజుకి కప్పం చెల్లించేది, ట్యాక్స్ పే చేసేది. నదులు ట్యాక్స్ పే చేసేవి, సముద్రాలు ట్యాక్స్ పే చేసేవి, పర్వతాలు, కొండలు వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేసేవారు, భూమాత ట్యాక్స్ పే చేసేది. సో దేవర్ ఆల్ యుధిష్ఠిర మహారాజుకి వాళ్ళందరూ కప్పం చెల్లించేవారు. కాబట్టి అంత సుభిక్షంగా ఉన్న రాజ్యంలో మహారాజు అన్నమాట యుధిష్ఠిర మహారాజు, సచ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, ప్లస్ కృష్ణుడి యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడు కాబట్టి అటువంటి వ్యక్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యుగంలో ఎవరికి అటువంటి పెరుగల్లు వచ్చేవి కాదు. రెండవది, యుధిష్ఠిర మహారాజు శుద్ధ భక్తుడు, న్యాచురల్ గా అతను బై డిఫాల్ట్ థాట్స్ విల్ బి కృష్ణ, కాబట్టి అటువంటి వ్యక్తికి ఇటువంటి పీడకలలు రావడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అబ్నార్మల్, అంటే సాధారణం కాదు, సంథింగ్ రాంగ్ అనమాట. అక్కడ యుధిష్ఠిర మహారాజ్ చెప్పాలంటే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, అతను రాజర్షి అతను కాబట్టి అతను చాలా మేధావి కాబట్టి యుధిష్ఠిర మహారాజ్కి ఆల్రెడీ అవగతం అయిపోతుంది అనమాట. ఏమని, ఖచ్చితంగా రాంగ్, ఆయనకి అర్థమైపోతుంది. ఏం అర్థమైపోతుందంటే శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయారు అని చెప్పి అతనికి యాక్చువల్ గా తెలిసిపోతుంది మనసులోనే. సి ప్యూర్ డివోటీస్ కెన్ మేక్ అవుట్, మనకి ఒకటైతే దాని కారణం ఏంటంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం, మనం అలాగే అజ్యూమ్ చేసుకోకూడదు. కానీ యుధిష్ఠిర మహారాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీ, జీవితంలో ఎప్పుడు తప్పు చెప్పని వ్యక్తి. మీకు ఒక స్టోరీ చెప్తా యుధిష్ఠిర మహారాజ్ గురించి చూడండి. యుధిష్ఠిర మహారాజ్ అదే వాళ్ళ అరణ్యవాసంలో ఉన్నప్పుడు యుధిష్ఠిర మహారాజ్ పాండవులు వెళ్ళి ద్రౌపదిని గెలుచుకొస్తారు, అవునా కదా. ద్రౌపదిని గెలుచుకొచ్చిన తర్వాత తన తల్లి దగ్గరకు వస్తారు, వచ్చి బయట చెప్తారు, అమ్మ భిక్ష తీసుకొచ్చామని చెప్పి చెప్తారు. ఎవరు చెప్తారు, యుధిష్ఠిరుడు చెప్తారు అనమాట, భిక్షం అని చెప్తారు, ద్రౌపది అని చెప్పరు. కుంతి బై డిఫాల్ట్ ఎప్పుడు ఏం చెప్తా అంటే, కుంతి మహారాణి అంటే ఎప్పుడు రోజు వాళ్ళు భిక్షం అడుక్కొని వచ్చేవారు, భిక్షం కానీ లేకపోతే ఏదో అడవుల నుంచి పళ్ళు పూలు తీసుకొచ్చేవాళ్ళు. కుంతి మహారాణి ఏమి చెప్పిందంటే 50% భీమసేనుడికి ఇచ్చేవాళ్ళు, మిగతా 50% నలుగురు తినేవాళ్ళు అనమాట. అంటే 50% భీమసేన తినేవాడు, ఎందుకంటే అది ఉరుకోదారు కదా. మిగతా 50% యుధిష్ఠిర మహారాజ్ అర్జునుడు నకులు సహదేవులు తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈయన భిక్షం తీసుకొచ్చామని చెప్తారు, కుంతి మహారాణి అలాగే చెప్పేస్తుంది, సరే అయితే భీముడికి సగం ఇచ్చేయండి, మిగతా సగం మీరు పంచుకోండి అని చెప్పి తక్కువని చెప్పి వీళ్ళకి దే ఫీల్ వెరీ, అందరు షాక్ అవుతారనమాట. అదేంటి మన తల్లి ఎలా అన్నారు ఏంటి అని చెప్పి కుంతి మేనల్ని బయటకు చూస్తుంది. అయ్యో మీరు తీసుకొచ్చింది ద్రౌపదినా, నేను ఎలా అన్నానంటి అని చెప్పి. అంటే ద్రౌపది ఇప్పుడు ఐదుగురు పంచుకోవాలా, భీముడు సగమా మిగతా నలుగురు సగమా, అంటే అది అన్యాచురల్ కదా, ఒక స్త్రీ ఐదుగురికి డివైడ్ అయ్యారు అనేది అన్యాచురల్ అది. సో షీ ఫీల్స్ వెరీ, ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట, ఇలాగ ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు కాదు, ఓ సరే 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 ఇలా కాదు వేరేలాగా మీలో ఐదుగురులో ఎవరో ఒకరు ఆవిడని పెళ్లి చేసుకోండి. అలా అంటే ఆవిడ మాట తప్పినట్టే కదా, ఒకసారి ఆవిడ నోటి నుంచి ఒక మాట వచ్చింది మళ్ళీ మాట మారింది. సో ఎందుకు ఆవిడ నోటి నుంచి ఆ మాట వచ్చింది అంటే యుధిష్ఠిర మహారాజు చెప్పారనమాట నెక్స్ట్ తీసుకొచ్చామని చెప్పి. సో పాండవులు చాలా మంది బాధపడుతూ ఉంటారు, ద్రౌపది మహారాజు కూడా, ద్రౌపది యొక్క తండ్రి. కానీ యుధిష్ఠిరు బాధపడ్డు, యుధిష్ఠిరు ఒక మాట అంటారనమాట, ఈసేస్ తన మామగారిని పాండవుల్ని ఉద్దేశించి అంటారు. ఏమంటారంటే చూడండి, నా జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా అసత్యం పలకలేదు, నేను ఒక్కసారి కూడా అసత్యం పలకలేదు. ఎప్పుడైనా సరే నేను ఏదైనా సరే తప్పుడు మాట, తప్పుడు యొక్క ఆలోచన నా మనసులో వచ్చినా సరే, నేను విన్నా సరే, నా ద్వారా ఏదో తప్పు జరిగినా సరే, వెంటనే నా హృదయము తట్టుకోలేనంత కీడుని శంకిస్తుంది. మై హార్ట్ విల్ బ్రేక్ ఇఫ్ ఐ హియర్ సంథింగ్ రాంగ్. నేను తప్పు ఏది విన్నా సరే, లేకపోతే నా వల్ల తప్పు జరిగినా సరే. కానీ ఎప్పుడు నేను ద్రౌపది విషయంలో విషయం తీసుకొచ్చాము అన్నప్పుడు కుంతి మారని అలా చెప్పింది, కానీ నా మనసులో ఇసుమంత అయినా సరే బాధ కలగలేదు నాకు, ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ ఖచ్చితంగా ఇది భగవంతుని యొక్క ప్రమేయమే, అండ్ ఇందులో ఎవరు తప్పు లేదు, కుంతి మారని తప్పు లేదు, నా తప్పు లేదు. యుధిష్ఠిర మహారాజ్ కంక్లూడ్స్. చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా యుధిష్ఠిర మహారాజ్ చెప్తారు, ఎందుకంటే జీవితం అంతా అబద్ధం చెప్పిన వ్యక్తి, జీవితం అంతా ఒక సిద్ధాంతం ప్రకారంగా బతికిన వ్యక్తి, అటువంటి వ్యక్తి న్యాచురల్ గా, సో అటువంటి వ్యక్తికి ఇమ్మీడియట్లీ పరమాత్మ యాక్టివేట్, సంథింగ్ కోసం ఇమ్మీడియట్లీ పరమాత్మ వింటాలి. మనకంటే మనం తోలు మందం అంటాం కదా, పరమాత్మ తప్పురా నాయన తప్పురా నాయన అంతా చెప్పిన అయినా మనం వింటలేదు, మర్చిపోతుంది, పరమాత్మ చెప్పడం మానేస్తుంది. అందుకే మనము అబద్ధం ఆడినా సరే, ఏ తప్పు చేసినా సరే, వైష్ణవులు నిందించినా సరే మనకు తేడా తెలియదు, అవునా కదా. కానీ నిజంగా వైష్ణవులు ఎప్పుడు నిందించిన వాడు, అటువంటి వ్యక్తి ఒక్కసారి వైష్ణవుల పట్ల నిందిస్తే అతని జపంలో తేడా కనిపిస్తుంది. మనకు కనిపిస్తుందా? మనకు కనిపించట్లేదే, మనం రోజుకి 20 మంది తప్పు మాట్లాడతాము, అయినా సరే మన జపంలో మనకి తేడా కనిపించింది, ఎందుకంటే మనం ఆల్రెడీ మన జపం కింద అవస్థలో ఉంది కాబట్టి. కానీ శుద్ధ అవస్థలో ఉన్న వ్యక్తి తెల్ల దోతి మీద ఒక మరక పడినా సరే తెలిసిపోతుంది. అదేవిధంగా రూప గోస్వామి విషయంలో తీసుకున్నట్లయితే, ఒకసారి ఒక వ్యక్తి తన గురించి తప్పు అనుకున్న వెంటనే అతని యొక్క భగవాన్ స్మరణ పోయింది. సిమిలర్లీ యుధిష్ఠిర మహారాజ్ హి సేస్ దట్ బికాస్ నేను ఎప్పుడు సత్యంగా సత్యాన్ని నమ్ముకుని బతికాను కాబట్టి నా మనసు ఎప్పుడు ఏ చిన్న తప్పు అయినా వెంటనే చెప్పేస్తుంది, ఈ విషయంలో చెప్పలేదు కాబట్టి ఇది తప్పు కాదు అంటారు అన్నమాట. సిమిలర్లీ ఇక్కడ మనం చూసినట్లయితే యుధిష్ఠిర మహారాజ్కి అటువంటి అశుభ పరిణామాలు ఎప్పుడైతే అతని యొక్క క్రీడకలలు అటువంటి వచ్చాయో అతనికి ఆల్రెడీ అర్థమైపోతుంది. ఏమని అర్థమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారని చెప్పి. సో ఈజ్ క్లియర్, ఆయన తెలుసు, మనసులో తెలుసు, కానీ బయటకు ఒప్పుకోలేకపోతున్నారు అనమాట. హీ నోస్ ఇట్ బట్ హీ కాంట్ యాక్సెప్ట్ ఇట్. అంటే మైండ్ హార్ట్, మైండ్ చెప్పేసింది, ఏం చెప్పింది, భగవంతుడు అంతర్ధానం అయిపోయారు, కానీ హార్ట్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? ప్రేమ. మనం కూడా చూస్తాం కొన్ని కొన్నిసార్లు సంథింగ్ హ్యాగోస్ రాంగ్, కానీ మన మనసు తట్టుకోలేదు అనమాట, ఒప్పుకోదు అనమాట. లేదు లేదు నా అబ్బాయిని చూడాలి చూడాలి చూడాలి, లేదండి మీ అబ్బాయి సంథింగ్ వింటరాంగ్, నూనెను చూడాలి చూడాలి. సో బికాజ్ అవర్ ఫర్ ఎగ్జాంపుల్ కృతజ్యుతి, కృతజ్యుతి అంటే చిత్రకేతి వాళ్ళ భార్య, కృతజ్యుతి వాళ్ళ పిల్లవాడిని వేరే రాణులు విషమి చంపేస్తారు, చచ్చిపోతాడు పిల్లవాడు, నిశ్చేషుడు అయిపోతాడు అనమాట. అందరు బోర్ని వినిపిస్తారు, కృతజ్ఞత వినిపిస్తుంది. కానీ కృతజ్ఞత ఏమంటుంది, బాబు లెగు నీకు పాలు ఇవ్వాలి, ఇది అది ఇది అంటే అందరూ ఓదార్స్తున్నారు ఆవిడ్ని అక్కడి నుంచి లాగాలని ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఆవిడ పిల్లవాడితో మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ తెలియదా తన కుమారు చనిపోయాడని చెప్పి తెలుసు. మైండ్ ఇస్ టెల్లింగ్, కానీ హార్ట్ ఒప్పుకోవట్లేదు, తల్లి ప్రేమ కదా, హార్ట్ ఒప్పుకోవట్లేదు అనమాట. సో యుధిష్ఠిర మహారాజు కూడా సేమ్ స్టోరీ అనమాట. అంటే భగవంతుడు అంతర్ధానం అయిపోయారని చెప్పి అతని యొక్క బుద్ధి, అతని యొక్క హిజ్ లాజిక్, హిజ్ ఇంటలెక్ట్, హిజ్ ఇంటెలిజెన్స్ చెప్తుంది భగవంతుడు అంతర్ధానం అయిపోయారని చెప్పి. కానీ ఆయన మనసు ఒప్పుకోవట్లేదు అనమాట. కాబట్టి ఆయన బయటికి మాట్లాడరు, వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఎలా మాట్లాడతారు మనం చూస్తాం ఇప్పుడు. సో అతను అతను అబ్జర్వ్ చేస్తారు, ఏమని అబ్జర్వ్ చేస్తారు, బయట డిస్రప్షన్స్ ఇన్ ద ఇర్రెగ్యులారిటీస్ తన రాజ్యంలోనే గమనిస్తారన్నమాట. అంటే తన రాజ్యంలో వింత వింత విషయాలు నడుస్తూ ఉంటాయి. ఏమి నడుస్తూ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋతువులు, ఎండాకాలంలో ఎండలు రావాలి, వర్షాకాలంలో వర్షాలు రావాలి, కానీ ఋతువులు వింతగా ప్రవర్తిస్తుంటాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, సరిగ్గా విత్తనాలు వేసే టైంలోని వర్షాలు పడవు, కింద మీద పడిగిన బోర్ పంపు పెట్టుకొని ఏదో కష్టం మీద దున్నికొని విత్తనాలు వేసేసరికి బోర్ని వర్షాలు పడిపోయి మొత్తం పంట పాడైపోతుంటుంది. సో ప్రకృతి సహకరించదు. సో ఇక్కడ కూడా చూసినట్లయితే యుధిష్ఠిర మహారాజు టైంలో ఇంతవరకు మనం ఏం చూసాము, ప్రకృతి యుధిష్ఠిర మహారాజు మెప్పు కోసము పూర్తిగా సహకరించేది, శుద్ధ భక్తుని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి. కానీ ఇక్కడ ప్రకృతి వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. రెండవది, యుధిష్ఠిర మహారాజు ఏం గమనిస్తారు, పీపుల్ ఆర్ గ్రీడీ, ప్రజలు గ్రీడీ అంటే లోభానికి బానిసలు అయిపోతారు అనమాట. లోభానికి బానిసలు ఏమవుతారు, రెండు, మోసపూర్తిగా తయారవుతారు. మూడవది, మోస్ట్ ఇంపార్టెంట్లీ, దే అడాప్టెడ్ ఫౌల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అంటే వాళ్ళు తమ వర్ణాశ్రమానికి అనుగుణంగా తమ వృత్తిని చేయడం మానేస్తారు. చూడండి, నేను చెప్పుకున్నా కదా, వర్ణాశ్రమ అనేది, వర్ణాశ్రమ ఈజ్ లైక్ ఎ బ్రిడ్జ్. వర్ణాశ్రమ అనేది మనకి లక్ష్యం కాదు, మన గమ్యం కాదు. వర్ణాశ్రమ అనేది మన మార్గము, అంటే మన గమ్యాన్ని చేరుకునే విధానం అనమాట. సో సమాజంలో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రతిరోజు మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ యుధిష్ఠిర మహారాజు టైంలోనే ఏం చూస్తారంటే, పీపుల్ అంటే బ్రాహ్మణుడు అనేవాడు బ్రాహ్మణ వృత్తి చేయకుండా వేరే వృత్తులు మనం మీరు చూస్తున్నాం కదా. యుధిష్ఠిర మహారాజు ఈ యొక్క చెడు సంకేతాలను చూస్తున్నారు కదా. యాక్చువల్గా చెడు సంకేతాలను అర్థం ఏంటి చెప్పండి, నథింగ్ బట్ కలియుగ. అంటే యుధిష్ఠిర మహారాజు ఏం చూస్తున్నారు ఇక్కడ, కలియుగం ప్రారంభం అయిపోయింది. మనం విన్నాం కదా, కృష్ణే స్వధామో భగతే ధర్మ జ్ఞానాదిభి సహా అని చెప్పి. అంటే భగవంతుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు తనతో పాటుగా యజ్ఞాన్ని తీసుకెళ్లిపోయారు, ధర్మాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్లిపోయారు. కాబట్టి ఎప్పుడైతే ధర్మము జ్ఞానము నశించిపోతాయో ఆటోమేటిక్ గా ద్వాపరయుగం నుంచి కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ఆల్రెడీ ప్రవేశిస్తుంది. యుధిష్ఠిర మహారాజ్ అప్పటికి కలియుగం ప్రవేశం మొదలైపోయింది. కలియుగం ప్రవేశం మొదలైపోయింది కాబట్టే ఈ యొక్క లక్షణములు అనమాట. మనకి ఈ రోజుల్లో ఇది చాలా కామన్, పీపుల్ గా గ్రీడీ, పీపుల్ జనాలకు లోభము, సో కామన్. పొలిటీషియన్స్ కొన్ని కోట్ల కోట్లు వందల కోట్లు మింగేస్తూ ఉంటారు అనమాట. గ్రీడీ, డిసిట్ఫుల్, డిసిట్ అంటే అబద్ధం ఆడడం. ఆ రోజుల్లో అబద్ధం ఆడడం అనేది అంత అసలు యు డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్, అది కామన్ కాదు. మనం రామాయణం మనం చూసినట్లయితే, మన రామాయణం చూడొచ్చు, ఐ కమ్ టు దాట్, రామాయణం తర్వాత చెప్తాను మీకు. సో అడాప్టెడ్ ఫౌల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఫౌల్ మీన్స్ అంటే వాళ్ళు తమ తమ వృత్తిని కాకుండా లోభానికి బానిసలే వేరే వృత్తులు స్వీకరించడం మొదలు పెట్టారు. బ్రాహ్మణులు బ్రాహ్మణులు వృత్తి చేయడం మానేశారు, క్షత్రియులు క్షత్రియులు వృత్తి చేయడం మానేశారు. ఈ రోజుల్లో అంటే మనం సో కామన్, చాలా కామన్. ఐ రిమెంబర్ 2008లో నేను ఐ వాజ్ ఇన్ షికాగో, మా బాస్ నన్ను ఒక కంపెనీ మీటింగ్ అయింది, ఆయన తీసుకెళ్ళాడు ఒక సమ్ పిజారియా సమ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. సో హీ దేర్ ఆల్ ఫోర్సింగ్ మీ, అంటే నా కొలీగ్స్ అందరూ ఉన్నారనమాట. సో దట్ గాయ్ హీ వాజ్ అన్ ఇండోనేషియన్ ఇస్ ఫోర్సింగ్ మీ టు ఈట్ సంథింగ్, ఇక్కడ పిజ్జా చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పి. అండ్ ఐఎమ్ నాట్ రెడీ, లేదు నీకు వెజిటేరియన్ చేసి పెడతాను తీసుకో అంటే. అండ్ అక్కడ మీ కళ్ళెదురుగానే అంటే మనం ఎలా ఉంటుందంటే, నీ ఇంగ్రీడియంట్స్ నువ్వే ఇచ్చుకోవచ్చు, అంటే నీకు ఏం జుక్కుని కావాలా, లేకపోతే కేపర్ కావాలా, వాట్ ఎవర్, ఆలివ్స్ కావాలా, నువ్వు బౌల్ వేసిస్తే వాళ్ళు పిజ్జా చేసిస్తారు. సో నాకు తీసుకెళ్ళి నువ్వు ఎంచుకో, నీకు వెజిటేరియన్ ఫుడ్ ఎంచుకో అని చెప్పి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, అంటే పిజ్జా చేసేవాడు. దేర్ ఇట్స్ లైక్ యు నో ఫుల్ యు నో ఇట్స్ లైక్ బీఫ్ ఇస్ దేర్ కౌ ఫ్లెష్. వాడు చెప్తున్నాడు అనమాట, నా బాస్ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, నేను వద్దు అని చెప్తున్నాను. వాడు చెప్తున్నాడు, హే బాయ్, హే మ్యాన్, వాట్ ఇస్ ద ప్రాబ్లం. అతను ఇండియన్ లా కనిపించాడు నాకు, నాకు అర్థమైంది అతను ఇండియన్ అని చెప్పి. అని అడిగాడు, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు తీసుకోవట్లేదు అంటే చెప్పాను. నేను ఆయనకి ఇసుకోవాలని చెప్పడం మానేసి ఐ మీన్ వెజిటేరియన్ ఐ డోంట్ ఈట్ అని చెప్పాను. దానికి వాడు చెప్పాడు, ఐఎమ్ ఆల్సో బ్రాహ్మిన్ అని చెప్పాడు అనమాట. ఐఎమ్ ఆల్సో బ్రాహ్మిన్, ఐఎమ్ కాశ్మీరీ పండిత్, నేను కాశ్మీరీ పండిత్ అని చెప్పాడు. అండ్ యూసి, నేను ఐ మేక్ పిజ్జా, దిస్ నాకు అంతర్గత బీఫ్ అని తెలియదు, అది మీట్ అని, అదేదో మాంసం అని తెలుసు, కానీ దిస్ ఇస్ ఐ మేక్ బీఫ్ ఆల్సో పిజ్జా అండ్ ఆల్, బట్ ఐ డోంట్ ఈట్ ఇట్, నేను తిన్ను, గొప్ప చెప్పుకున్నాడు అనమాట. కాబట్టి నేను సో డోంట్ వరీ, ఇది వెజర్ యూ ఈట్ ఇట్ అని చెప్పి. అది వండరింగ్ ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు చూడు, ఒక బ్రాహ్మణుడు అయ్యండి, ఈస్ కైండ్ ఆఫ్ సర్వింగ్ బీఫ్. సో ఈ రోజుల్లో ఇది వెరీ వెరీ కామన్, దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ టు ద నైట్, వెరీ వెరీ కామన్ ఈ రోజుల్లో. కానీ అప్పట్లో అరే బ్రాహ్మణ పర్సన్ వేరే వృత్తికి వెళ్ళడం అనేది సెక్స్ సూసైడ్ అనమాట. ఎక్కడో వస్తుంది, ఎక్కడ వస్తుంది ఇది, ఇట్ ఇస్ బెటర్ యూ కమిట్ సూసైడ్ దాన్ టు చేంజ్ యువర్ ప్రొఫెషన్ అని చెప్పి వస్తుంది. సో కానీ యుధిష్ఠిర మహారాజ్ సమయంలోనే స్టార్ట్ అయిపోతుంది, చూస్తారు యుధిష్ఠిర మహారాజ్ సమయంలోనే. సో తర్వాత యుధిష్ఠిర మహారాజ్ చీటింగ్, మనం చీటింగ్ అని చెప్తున్నాం కదా, చీటింగ్ అని కూడా చూస్తారు, జనాలు అబద్ధం ఆడడం మొదలు పెడతారు అనమాట. అంటే చూడండి, అబద్ధం అనేది దుర్యోధను కూడా మాట్లాడాడు కదా, ఆ రోజుల్లో కూడా ఉంది. కానీ అటువంటి వాళ్ళు రాక్షసులు, అది చాలా రేర్, సగటు మనుషులు అనేవాళ్ళు అబద్ధాలు ఆడేవారు కాదు. మన రామాయణం చూసినట్లయితే, మనము శ్రీరామచంద్రుడు చూసినా సరే, ఈవెన్ అతని తండ్రి దశరథ మహారాజు అయినా సరే, తనకి ప్రాణానికి ప్రాణమైన రాముడిని వదులుకుంటాడు ఆయన మాట, ఇచ్చిన మాట కోసం. సిమిలర్లీ రాముడు కూడా ఇచ్చిన మాట కోసం సీతమ్మ వారిని, అంటే మొత్తం త్యాగాలు ఎక్కడ చూసారు రామాయణంలో, దేనికంటే మాటకి, అంటే ఇచ్చిన మాటకి అంత విలువిచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు దట్ వాజ్ ద కష్టం. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రాబ్లం ఏంటి చూడండి, ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఇక్కడ చూస్తున్నారు, జనాలు అబద్ధం ఆడడం మొదలు పెట్టేశారు అని చెప్పి. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే అబద్ధం ఆడడం మాత్రమే కాదు, వాల్యూ సిస్టమే పూర్తిగా మారిపోయింది. పీపుల్స్ వాల్యూ సిస్టమ్ గాట్ చేంజ్డ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అన్ఫార్చునేట్ అనమాట. గోవింద్ గురు చెప్తారు, ఏమని చెప్తారంటే చూడండి, రామాయణం మనం తీసుకుందాం, ఆయన జస్ట్ జాగ్రత్తగా వినండి, నేను ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు తెలియాలి. అంటే ప్రస్తుతం మన సమాజంలో ఏ ప్రాబ్లం ఉందనేది మీకు తెలియాలి. రామాయణం సమయంలో వాల్మీకి వాల్యగౌడ బోయేవాడు, ఆయన జంతువులు చంపుతుండేవాడు. నారదుని వస్తారు, నారదుని అడుగుతారు, ఏవయ్యా ఎందుకు అను ఈ యొక్క సాధు జంతువుల్ని చంపుతున్నావు, తప్పు కదా అని అడుగుతారు అనమాట. ఇది అన్యాయం కదా, ఈ ఎదుటి వ్యక్తి ఎదుటి జీవుల్ని హింసించడం తప్పు కాదని అడుగుతారనమాట. దానికి వాల్మీకి వాల్యగౌడ ఆయన ఏమంటారు, స్వామి మీరు చెప్పింది వాస్తవం అయ్యుండొచ్చు, తప్పు అయ్యుండొచ్చు, కానీ తప్పు చేస్తున్నారు కదా, దీనివల్ల పాపం రాదా అంటారు. తప్పు అయ్యుండొచ్చు కానీ నా కుటుంబాన్ని మెయింటైన్ చేయాలి కదా, నాకు తెలిసింది ఇది ఒకటే, కాబట్టి నా కుటుంబం కోసం చేయక తప్పట్లేదు అంటారు. దానికి నారదుని అంటారు, కానీ దాని కుటుంబాన్ని పోషిస్తున్నావు సరే, కానీ ఎంత పాపం జరుగుతుంది, ఈ పాపాన్ని ఎవరు 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 మోస్తారని అడుగుతారు. దానికి వాల్మీకి అంటారు, ఈ పాపాన్ని అందరూ ఇప్పుడు నేను చంపుతున్నాను ఒక దాన్ని, కుటుంబం అంతా దాన్ని తింటున్నాము ఆర్ వాటెవర్, సో అందరికీ దాన్ని షేర్ చేసుకుంటారు. అప్పుడు నారదుని అంటారు, కనుక్కో అని చెప్పి అతను వెళ్ళి కనుక్కుంటాడు. కుటుంబ సభ్యులు అంటారు, మేము ఎందుకు షేర్ చేసుకుంటాము, నువ్వు భర్తవి, నీ బాధ్యత, నువ్వు ఎలా తీసుకొస్తే అలా తీసుకురా, కాబట్టి మీదే ఆ పాప మొత్తం బాధ్యత మీదే అని చెప్పి. అప్పుడు వాల్మీకి జ్ఞానోదయం అవుతుంది, ఓకే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిన్. తర్వాత నారదుని దగ్గరకు వచ్చి నారదుని శరణం తీసుకుంటారు. అంటే సింపుల్ చెప్తున్నాను నేను స్టోరీ. సో ఈ స్టోరీ మనం వింటే మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ నారదుని వాల్యగౌడని అడిగారు, ఎందుకు జీవుల్ని చంపుతున్నావు, హింసించడం తప్పు కదా అంటే, వాల్మీకి తప్పు కాదు, అది నా స్వతంత్ర హక్కు, ఈ జంతువులు అనేవి నా కోసమే ఉన్నాయి, జంతువులకు ఆత్మ లేదు, ఇలాంటి కబుర్లు కొట్టలేదు ఇక్కడ వాల్యగౌడ. తర్వాత అలా చంపడం వల్ల పాపం కదా అంటే, ఇదేం పాపమేం కాదు, అసలు పుణ్యం పాపాలు అనేవి లేవు, పునర్జన్మ అనేది లేదు, ఇలాంటి మాటలు మాట్లాడలేదు వాళ్ళు కూడా. ఆయన ఒప్పుకున్నాడు, తప్పు నొప్పుకున్నాడు, పాపం నొప్పుకున్నాడు, కాకపోతే తప్పనిసరి పరిస్థితి అన్నాడు అనమాట. దానికి నారదముని ఆయనకి జ్ఞానోదయం చేశారు. చూడండి, అంటే ఒక బోయవాడికి కూడా ఇది తప్పు అని తెలుసు, అంటే దట్ వాల్యూ సిస్టమ్ ఇస్ దేర్. అంటే తప్పులు అనేవి ముందులో ఒక ముందు జనరేషన్ వాళ్ళు కూడా చేశారు, ద్వాపర యుగంలో వాళ్ళు కూడా తప్పులు చేశారు, కలియుగంలో కూడా ఒక 200 సంవత్సరాల కిందట జనాలు తప్పులు చేశారు. పాపములు అనేవి ఆ ముందు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం, వ్యభిచారం అనేది ముందు కూడా ఉంది, మనం చదువుకున్నాం, మనం చెప్పుకున్నాము. కానీ వాళ్ళకి తెలుసు ఇది తప్పు, దీని వల్ల మేము అనుభవిస్తాము. మాంస భక్షణం అనేది ముందు జనరేషన్ లో కూడా ఉంది కొంతవరకు, కానీ వాళ్ళకి తెలుసు ఇది తప్పు, దీనికి మేము శిక్ష అనుభవిస్తాము. జీవహింస మాకు తెలుసు ఇది తప్పు, అయినా చేస్తున్నాను కానీ దీనికి శిక్ష అనుభవించడం రెడీ. బాధ్యత తీసుకునే వాళ్ళు, తప్పు చేసినా సరే తప్పుకు బాధ్యత తీసుకునే వాళ్ళు, జ్ఞానంలో చేసేవాళ్ళు, వాళ్ళు రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. కానీ ఈ రోజు మన సమాజంలో చూసినట్లయితే తప్పు జరుగుతుంది అనేది ప్రాబ్లం కాదు. ఇక్కడ తప్పులు అనేవి ముందు కూడా జరిగాయి. మిస్టేక్స్ వర్ హ్యాపెనింగ్ ఈవెన్ బిఫోర్. కలియుగంలో కాదు, ద్వాపర యుగంలో కూడా జరిగాయి, త్రేతాయుగంలో కూడా జరిగాయి తప్పులు అనేవి. కానీ ప్రస్తుత తరుణంలో ప్రాబ్లం ఏంటంటే ద వాల్యూ సిస్టమ్ మారిపోయింది. అంటే ఇది తప్పే కాదు అనేస్తున్నారు. పరస్త్రిత సంభోగము తప్పు కాదు. ఎందుకు తప్పు? ఆవిడికి సమ్మతము, నాకు సమ్మతము, ఎందుకు తప్పు? ఎందుకంటే వాళ్ళకు ఒక ఆధారం లేదు కాబట్టి. శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? మనోరథేనా దావతో బహిహి. శాస్త్రాన్ని పక్కన పెట్టేస్తే ఎవరు చెప్తారు నీకు ఏ తప్పు ఏది రావటం చెప్పి? నాన్ వెజిటేరియన్ ముందు వాళ్ళు కూడా తిన్నారేమో, కానీ వాళ్ళు తెలుసు తప్పని. అందుకని వారంగా ఒకసారి తినేవాళ్ళు, రెండో తినేవాళ్ళు, ఏదో ఒకటి కనీసం శనివారాలు. ఎంత మూర్ఖుడైనా సరే శనివారాలు తినేవాడు కాదు హిందూ అనేవాడు. ఈ రోజుల్లో కనిపించి ప్రతిదాన్ని తినేస్తావు నువ్వు, బతుకుండా తినేస్తావు, నథింగ్ నేను. సో ఎందుకంటే అది తప్పే కాదు అనే అండర్స్టాండింగ్ ఈ రోజుల్లో. సో వాల్యూ సిస్టమే మారిపోయింది. పోయేగాను ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్, కొత్త కొత్త టర్మ్స్ వస్తున్నాయి. సో వెన్ ద వాల్యూ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజ్, ఈ యొక్క కొత్త తరాలు న్యూ జనరేషన్ చిల్డ్రన్ కి వాల్యూ సిస్టమ్ అనేదే మారిపోతే, అప్పుడు రేపు పొద్దున ఎవరైనా చేసి ప్రభువు నువ్వు చేసిన తప్పు అంటే ఆ తప్పును కూడా అది యాక్సెప్ట్ చేయడే. ఎందుకంటే వాడు తప్పు అనిపించట్లేదు. అది వాల్మీకి కూడా తప్పులు చేశాడు కానీ అతనికి ఆ తప్పు అని తెలుసు. అతని వాల్యూ సిస్టమ్ రైటే. అతని వాల్యూ సిస్టమ్ అంటే అతని యొక్క వాల్యూ సిస్టమ్ తెలుగులో ఏమంటారంటే విలువలు. అతని విలువల్లో ప్రాబ్లం లేదు, అతని చేతల్లో ప్రాబ్లం ఉంది. అతని విలువల్లో, అతని విలువల్లో క్లారిటీ ఉంది. ఇది తప్పు, ఇది పాపం అని చెప్పి కానీ తప్పనిదే పరిచయం చేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో జనాలకి విలువలే లేవు. ప్రతిది నా ఆనందం కోసం అనుకుంటాడు అనమాట. అంతేగాని వాటికి కూడా ప్రాణం ఉంది, అది తప్పు అనుకోడు అసలు. ముసలివాళ్ళు వాళ్ళకి నేను సేవ చేయాలి, అంతేగాని వాళ్ళు మనం సేవ చేస్తే తండ్రులు లేకపోతే నేను ముసలిని అవుతాను, నా పరిస్థితి ఏంటి? నో, ఎప్పుడు ఐ ఐ ఐ ఐ అంటే మాక్సిమైజ్ యువర్ ఎంజాయ్మెంట్, నేను ఎలా ఆనందంగా ఉండాలి, అదే వాల్యూ సిస్టమ్. దానికోసం ఎవరు ఏమైనా నాకు పర్వాలేదు. సో నీ వాల్యూ సిస్టమే మారిపోయినప్పుడు నీకు రైట్ రాంగ్ అనే విషయంలో నీకు అసలు కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు. సో దిస్ వాజ్ ద ప్రాబ్లమ్ ఇన్ కలియుగ. యుధిష్ఠిర సమయంలోనే ప్రారంభమైపోయినది. చీటింగ్, చీటింగ్ అంటే మోసము, మోసము అబద్ధము అనేవి యుధిష్ఠిర మహారాజ్ కళ్ళెదురుగానే ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజ్ చూస్తారో అని అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే ధర్మము వెళ్ళిపోయింది. ధర్మం వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి? కృష్ణుడు ఉండగానే ధర్మం వెళ్ళే ఛాన్స్ లేదు. ధర్మం వెళ్ళిపోయింది కాబట్టి కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు అనే విషయము యుధిష్ఠిర మహారాజ్కి అర్థమైపోతుంది అనమాట. యా ప్రభుపాద తర్పోట్లో రాస్తారు. ఏమంటారు రాస్తారంటే కలియుగంలో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది కానీ వీటి నుంచి మనం బయటపడాలి. ఎలా బయటపడతాము? శ్రీ ప్రభుపాద వారు 17వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ పర్పోట్ ఉంటుంది. 17వ అధ్యాయంలో వస్తుంది. నేను మొదటిసారి భాగవతం చదివినప్పుడు ఐ వాస్ స్పెల్ బౌండ్ అంటే ప్రభుపాద వారికి 100 సార్లు హ్యాట్ స్టార్ చెప్పినది సరిపోదు అలాగనగా అనిపించింది చదివినప్పుడు. ప్రభుపాద వారు ఏమని రాస్తారంటే చూడండి, కలియుగం అనేది ఇట్స్ క్వారల్ అండ్ హిపోక్రసీ. మనం చదువుకున్నాం కదా, క్వారల్ అంటే కలహము, హిపోక్రసీ అంటే కల్మషం అనుకోండి. కలహము కల్మషము కలియుగం అంటే. సో దాన్ని మనం ఆపలేము, కలియుగాన్ని మనం మార్చలేము. సో ప్రభుపాద సేస్ యూ కెనాట్ స్టాప్ కలియుగ, మేబీ కలియుగ యొక్క సింప్టమ్స్ మనం మార్చలేకపోవచ్చు కానీ ఆ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండడం, మనం ఆ యొక్క ప్రభావము మన మీద పడవకుండా మనము జాగ్రత్త పడవచ్చు అని ప్రభుపాద గారు చెప్తారు. ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. చూడండి, వర్షం పడుతుంది బయటన, వర్షాన్ని ఆపగలవా నువ్వు? ఆపలేవు. ఎవరైనా ఆపగలరా వర్షం పడుతుంటే? జనాలు సైంటిస్ట్ గొప్పలు చెప్పుకుంటారు కానీ వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా ఆపగలరా? వర్షం రాకపోతే ఏం చేయగలరా? వర్షం పడితే నువ్వు ఆపలేవు, సరే ఫైన్. కానీ నిన్ను నువ్వు తడవకుండా కాపాడుకోగలవు. ఎలా కాపాడుకుంటావు? గొడుగును తీసుకో. సో ఈ క్యారీ అంబ్రెల్లా యూ విల్ నాట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్, యూ కాన్ స్టాప్ రైన్. వర్షాన్ని ఆపలేవు, నిన్ను నువ్వు కాపాడుకోగలవు. అదే విధంగా ప్రభుపాదం ఏమంటారంటే, కలియుగంలో ఈ క్వారల్, కలియుగం యొక్క సింప్టమ్స్ నువ్వు మార్చలేకపోవచ్చు, కానీ ఆ సింప్టమ్స్, ఆ యొక్క లక్షణములు, ఆ దుర్గుణాలు నిన్ను ప్రభావితం అవ్వకుండా నువ్వు కాపాడుకోగలవు. ఎలా కాపాడుకోగలవు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో భగవంతుని యొక్క భక్తి చేయడం ద్వారా, భగవంతుని నామస్మరణ ద్వారా వీటికి, వీటి నుంచి మనం ఒక రకమైన షీల్డ్, ప్రొటెక్టివ్ షీల్డ్ అనమాట, యాంటీవైరస్ వ్యాక్సిన్. భగవంతుని నామం అనేది ఒక వ్యాక్సిన్, అది అది మనల్ని ఈ కలియుగ యొక్క దోషాల నుంచి మనల్ని కాపాడుతుంది. ప్రభుపాద ద్వారా రాస్తారు పర్పోర్ట్ లో. యా చూడండి, ఇంకా యుధిష్ఠిర మహారాజ్ ఏమని అబ్జర్వ్ చేస్తారు, ఏమని అబ్జర్వ్ చేస్తారంటే, పీపుల్ హావ్ గాట్ అకస్టమ్డ్ గ్రీడ్, యాంగర్, ప్రైడ్, కామము, క్రోధము, లోభము, ఈ త్రివిధ నరకాలు అంటే కదా, మూడు నరక, నరకపు ద్వారాలు ఇది, త్రివిధం నరకాయతే. సో యుధిష్ఠిర మహారాజ్ అబ్జర్వ్ చేస్తారు, ఏమని అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు ఈ మూడిట్లకి బానిసలు అయిపోయారు, కామము, క్రోధము, లోభము అని చెప్పి యుధిష్ఠిర మహారాజ్ చెప్తారు అన్నమాట. ఏమని చెప్తారంటే, యా అంటే ముందు తరాల్లో కూడా కొన్ని ఉండేవి కానీ చాలా తక్కువ, ఈ కానీ ఈ కలియుగంలో చాలా ఎక్కువ, ప్రతి ఒక్కరు ఈ మూడిట్లలో చస్తున్నారు. చూడండి, ఒక ఐ హార్డ్ ఫ్రమ్ సమ్ సీనియర్ డివోటీ ఏంటంట, కలియుగంలో అంట ఓకే దేవతలు, రాక్షసులు వేరే వేరే గ్రహాల్లో, సారీ సత్యయుగంలో, సత్యయుగంలో దేవతలు రాక్షసులు వేరే వేరే గ్రహాల్లో ఉండేవాళ్ళు, అవునా కాదా? చూడండి, ఇంద్రుడు స్వర్గంలో ఉండేవాళ్ళు, వీళ్ళేమో రాక్షసులు, అంటే ఎవరు, వామన్దేవ్, బలి మహారాజ్, బలి మహారాజ్ రాక్షసుడు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు, వీళ్ళందరూ వేరే వేరే ప్లానెట్స్ లో ఉండేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళదొక ప్లానెట్, వాళ్ళదొక ప్లానెట్, అలా రకరకాల ప్లానెట్స్ లో ఉండేవాళ్ళు, ఒకరి మీద ఒకరు దండయాత్రలు చేసుకునేవాళ్ళు, అంటే రకరకాల గ్రహాల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు? సత్యయుగంలో దేవతలు, రాక్షసులు. త్రేతాయుగం వచ్చేసరికి దేవతలు, రాక్షసులు ఒకే గ్రహంలో ఉండేవాళ్ళు, కాకపోతే వివిధ దేశాల్లో ఉండేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన రామాయణాన్ని తీసుకున్నట్లయితే, రాముడు, శ్రీరామచంద్రుడు అందరూ హస్తిన, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, అయోధ్యలో ఉండేవాళ్ళు, ఒక దేశము. రావణుడు ఆ దేశ లంకలో ఉండేవాళ్ళు అనమాట, వేరే దేశం. అంటే దేవతలు, దానవులు వివిధ వేరు వేరు దేశాల్లో ఉండేవాళ్ళు. సత్యయుగంలో ఎలా ఉండేవారు? వేరు వేరు ప్లానెట్స్, ప్లానెట్స్ అంటే గ్రహాలు, థ్యాంక్ యూ, వేరు వేరు గ్రహాల్లో ఉండేవాళ్ళు. త్రేతాయుగం వచ్చేసరికి వేరు వేరు దేశాల్లో ఉండడం మొదలు పెట్టారు. ద్వాపరయుగం వచ్చేసరికి దానవులు, దేవతలు వేరు వేరు కుటుంబాల్లో ఉండడం మొదలు పెడతారు, అవునా కాదా? వేరు వేరు కుటుంబాలు, ఫర్ ఎగ్జాంపుల్ కౌరవులు చెప్పాలి, దానవులే వాళ్ళు ఒక్క రకమైన కుటుంబం, పాండవుల కుటుంబమును, అంటే ఒకే దేశంలో ఉండేవాళ్ళు, ఒకే ఊళ్ళలో కూడా ఉండేవాళ్ళు. కానీ కలియుగం వచ్చేసరికి దేవతలు, దానవులు ఒకే వ్యక్తిలో ఉండడం మొదలు పెట్టారు, రైట్? అంటే సత్యయుగంలో వేరు వేరు గ్రహాలు, త్రేతాయుగం వచ్చేసరికి ఒకే గ్రహంలో ఉండేవాళ్ళు, ఒకే గ్రహము, వేరు వేరు దేశాలు. ద్వాపరయుగం వచ్చేసరికి ఒకే దేశము కానీ వేరు వేరు కుటుంబాలు. కలియుగంలో ఒకే శరీరము, అంటే మనలోనే దైవ గుణము ఉంటుంది, ఆసురి గుణము ఉంటుంది. నువ్వు దేనికి డిపెండింగ్ అపాన్ హౌ యు యాక్ట్, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఎటువంటి వాళ్ళతో సంగతి చేస్తున్నాము అనే దాన్ని బట్ట నీ యొక్క దైవీ సంపత్తి, ఆసురి సంపత్తి. నీ యొక్క దైవీ సంపత్తి స్ట్రాంగ్ అవుతుంది, ఆసురి సంపత్తి వీక్ అవుతుంది. లేదు సినిమాలు, షికార్లు, కర్మీ ఫ్రెండ్స్, టీవీలు, ఇటువంటి వాటిలో వెనక పరిగెడితే ఏమవుతుంది, నీ ఆసురి సంపత్తి పైకి వస్తుంది, దైవీ సంపత్తి కిందకి వెళ్ళిపోతుంది, మన బట్టే ఉంటుంది అనమాట, రైట్? సో అప్పుడు యుధిష్ఠిర మహారాజ్, భీముడు అక్కడికి వస్తారు. యుధిష్ఠిర మహారాజ్ భీముడు ఉద్దేశించి అంటారనమాట, ఏమంటారంటే, అంటే అది యుధిష్ఠిర మహారాజ్ గుర్తుకుంది, నారదముని నిన్న చెప్పాను, నేను క్లాస్ చివరిలో చెప్పాను మీకు, గుర్తుకుందో లేదో. ఏమంటారంటే, మీరు ఎక్కువ ఆలోచించొద్దు, భగవంతుని యొక్క ప్లాన్ అనుసారంగా నడుచుకోండి అని చెప్తారు. సేస్ యాక్ట్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ ద లార్డ్. ఎండర్ హింటిస్తారనమాట, ఏంటంటే భగవంతుని యొక్క లీలలు సమాప్తమని చెప్పి నారదముని ఇండైరెక్ట్ హింటించేస్తారు. ఆయనే లీల సమాప్తం చేస్తే అక్కడ మీరు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి, ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతున్నాడు ఫారెస్ట్ కి ఆల్రెడీ వెళ్ళిపోయాడు, మీరు కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించొద్దని చెప్పి. సో యుధిష్ఠిర మహారాజ్ నారదముని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి, భయపడతారు, భయపడి అంటారు ఎవరితో, భీముడితో అంటే దేవర్షి నారద, దేవర్షి నారద చెప్పారు ఇలాగ భగవంతుడు తన లీలను ముగించేస్తారని చెప్పి, అంటే ఆ సమయం సమీపించిందా అని చెప్పి యుధిష్ఠిర మహారాజ్ భీమని అడుగుతారు. చూడండి, నేను ఇందాక చెప్పుకున్నాను యుధిష్ఠిర మహారాజ్ ఆల్రెడీ అతని యొక్క ఇంటెలిజెన్స్ చెప్తుంది భగవంతుడు అంతర్ధానం అయిపోయారు అని చెప్పి, కానీ తన మనసు ఒప్పుకోవట్లేదే, తన మనసు వంద రకాలుగా ఆలోచిస్తుంది, లేదు 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 అలా ఎండదు ఇలా ఎండదు అలా ఎండదు ఇలా ఎండదు అని చెప్పి. మనకు నచ్చని విషయాన్ని మనం వింటే మనం నమ్మడానికి ఇష్టపడము దాన్ని, యుధిష్ఠిర మహారాజ్ నమ్మడానికి ఇష్టపడట్లేదు కాబట్టి తనని తాను సముదాయించుకోవడానికి ప్రయత్నిస్తూ వేరే వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఇక్కడ. ఎందుకు యుధిష్ఠిర మహారాజ్కి ఇలా అనిపిస్తుంది అంటే మూడు కారణాలు. ఒకటిది ఆ యొక్క బ్యాడ్ ఓమెన్స్ అంటే పీడ కళలు, రెండవది నారదముని ఆల్రెడీ హింట్ ఇచ్చారు గత అధ్యాయంలో, మూడవది అర్జునుడు ఇంతవరకు తిరిగి రాలేదు కాబట్టి యుధిష్ఠిర మహారాజ్కి ఇటువంటి భయాలు వస్తున్నాయి. ఓకే చూడండి, ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తారు. నిన్న శ్రీకాంత్ ప్రభు కూడా నాకు ప్రశ్న అడిగారు, భగవంతుడి యొక్క ఆ యొక్క లీలలు కొంచెం చెప్పండి ప్రభుజీ అని చెప్పి. అతడు తన లీలలు ముగించారు కదా, అది ఎగ్జాక్ట్గా ఎలా అవుతుందని చెప్పి విల్ డిస్కస్ దాట్. బట్ ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమి రాస్తారంటే, సి భగవంతుడు ఇట్ ఇస్ నాట్ డెత్, ఇది మృత్యువు కాదు, డెత్ అంటే అక్కడతో ఫినిష్ అయిపోయింది, బట్ ఇన్ దిస్ కేస్ ఇది డిపార్చర్, యాక్చువల్గా డిసపీరెన్స్ కూడా కాదు డిపార్చర్. డిపార్చర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 10వ అధ్యాయం 11వ అధ్యాయం చూసాము, 10వ అధ్యాయంలో కృష్ణుడు హస్తినాపురం నుంచి డిపార్చర్ అంటే హస్తినాపురం నుంచి వెళ్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? ద్వారకకు వస్తున్నారు, అంటే డిపార్చర్ అరైవల్, అవునా కదా, మనం ఫ్లైట్స్ చూస్తాము, సో అండ్ సో ఫ్లైట్ డిపార్టింగ్ ఫ్రమ్ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ రీచింగ్ యూనో విజయవాడ ఎయిర్పోర్ట్, సో అండ్ సో ఫోర్త్, అంటే డిపార్చర్ అరైవల్ అని ఉంటుంది అనమాట. అంటే ఒక దగ్గర నుంచి డిపార్చర్ అయిందంటే ఇంకో దగ్గర అరైవల్ అవుతుంది అని అర్థం. అంతేగాని ఒక దగ్గర నుంచి డిపార్ట్ అయిందంటే ఆ ఫ్లైట్ మాయమైపోయింది, ఆ ఫ్లైట్ అని అర్థం కాదు, డిసపియర్ అయిపోయింది. నో, ఇట్స్ నాట్ డిసపియర్డ్, ఇట్ డిపార్టెడ్. అదే విధంగా భగవంతుడు విషయం కూడా అంతే, భగవంతుడు ఒక దగ్గర డిపార్ట్ అయిపోయారు అంటే ఒక దగ్గర తన లీలలు ముగించారు అంటే దాని అర్థం ఏంటి, ఇంకొక దగ్గర తన లీలలు ప్రారంభించారు అని చెప్పి అర్థము. సింపుల్ గా చెప్పాలంటే సూర్యుడు మన దగ్గర అస్తమించారు అంటే వేరే దగ్గర ఉదయించారని అర్థం. అంటే ఒక దగ్గర అస్తమిస్తున్నారంటే ఇంకో దగ్గర ఉదయిస్తున్నారని అర్థం, అవునా కాదా. అంతేగాని సూర్యుడు అస్తమించారంటే ఇంకా ఆయన మాయమైపోయారు, ఇంకా ఆయన లేరు అని కాదు. నీ కళ్ళ నుంచి ఆయన దూరం అయ్యారు అని వేరే కళ్ళకి ఆయన దగ్గర అయ్యారు. అదేవిధంగా భగవంతుడు తన లీలలు ఎలా ఉంటాయంటే, ఈ భౌతిక ప్రపంచంలో అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి కాబట్టి ప్రతి బ్రహ్మాండంలోని ద్వాపర యుగంలో భగవంతుడు అవతరిస్తాడు కాబట్టి ఒక లోకంలో తన లీలలు ముగించి భగవంతుడు వేరే లోకంలో తన లీలలు ప్రారంభిస్తారు. ఆ ప్రక్రియలో అఫ్కోర్స్ భగవంతుడు గోలోకంలో ఉంటారు, గోలోకంలో తన పనులు చేసుకుంటారు, అది కాకుండా భౌతిక ప్రపంచంలో కూడా తన లీలలు చేస్తారు. కాకుండా అవసరమైనప్పుడు కొంతమంది ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో తన యొక్క నిత్య పార్షదులు అంతరంగిక భక్తులు కొంతమంది తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట. యదువంశులు కూడా వాళ్ళు బయట, అంటే యదువంశ వృష్ణిస్ బయటికి వాళ్ళు కొట్టుకున్నట్టు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా దట్ ఇస్ ద ఎక్స్టర్నల్ లీల. భగవంతుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర పెడతారు అంతే, సింపుల్. సో కృష్ణుడి విషయంలో ఇట్స్ లైక్ డిపార్చర్ అంటే బయలుదేరడం, ఒక దగ్గర నుంచి బయలుదేరామంటే ఇంకో దగ్గరికి చేరుకున్నాము అదే విధంగా. సో ఇట్ ఇస్ నాట్ ఎ డెత్, భౌతిక మన బద్ధ జీవితంలో ఏంటంటే ఇట్స్ డెత్. భగవంతుని విషయంలో డెత్ అనే పదము వర్తించదు. రెండోది ఏంటంటే భగవంతుని విషయం మనం చదివినప్పుడు భగవంతుని మన స్థాయికి లాక్కూడదు కొన్నిసార్లు అనమాట. కాబట్టి యు కాంట్ సే యూనో మనం ఒకలా చనిపోతాం కాబట్టి కృష్ణుడు కూడా అదే వర్తిస్తుంది, అది భగవంతుడు వర్తించదు. అందుకనే మనము తత్వం తెలుసుకున్న తర్వాత లీలలు తెలుసుకోవాలి. ఇప్పుడు జనాలు ఎవరైతే కృష్ణుడి యొక్క మరణం గురించి ఆ రోజు ఆర్టికల్ రాశారు రాసిన వాడు వాడు భక్తుడు కాదు, మూర్ఖుడు, అర్థమైంది. కానీ ఆ వాట్సాప్ ని చాలా మంది భక్తులు కూడా సర్క్యులేట్ చేశారు. అంటే మనం ఏం సర్క్యులేట్ చేస్తున్నామో మనకే తెలియకుండా మనం సర్క్యులేట్ చేసేస్తున్నాం అనమాట. అంటే ఆ సర్క్యులేట్ చేసిన ఆయన మెసేజ్ అయితే అపరాధమైన మెసేజ్ అనేది మనకు అర్థం కావట్లేదు. బికాస్ వీ డోంట్ నో ఫిలాసఫీ సమ్ టైమ్స్. సో మనకు వచ్చే ప్రతిదీ మనం సర్క్యులేట్ చేసేస్తాము. ఇట్స్ వెరీ బ్యాడ్. సో అట్లీస్ట్ డివోటీస్ షుడ్ కండెమ్న్ ఇట్. సో అందుకనే భగవంతుని అప్పుడు భాగవతం 10వ స్కందం చదవకముందు మిగతా స్కందాలు చదవాలి. చదివితే అప్పుడు మనకి భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. భగవంతుని గొప్పతనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని తత్వం తెలిస్తే అప్పుడు అతని లీల మనకు అర్థమవుతుంది అనమాట. రైట్. సో ఇంత కృష్ణాస్ అపేరెన్స్ అండ్ డిసపేరెన్స్, భగవంతుని యొక్క ఆవిర్భావము, భగవంతుని యొక్క తిరోభావము, ఈ రెండు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సూర్యుడి యొక్క ఉదయించడము, సూర్యుడి అస్తమించడము ఎలా అవుతుందో. సూర్యుడు అస్తమించారంటే అంటే సూర్యుడు ఉనికిని కోల్పోయడం కాదు, అది కేవలం మన కంటి చూపు నుంచి సూర్యుడు దూరం అయ్యాడు అంతే. అదే విధంగా భగవంతుడు అస్తమించాడు, భగవంతుడు అంతర్ధానం అయ్యారంటే దాని అర్థం ఏంటి, భగవంతుడు మన కంటి నుంచి అదృశ్యమయ్యారు అంతే. లైక్ దాట్. ఓకే. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ యుధిష్ఠిర మహారాజు ఏడవడానికి బాధపడడానికి సగటు మనుషులు తమ కుటుంబ సభ్యులు పోయినప్పుడు బాధపడతారు, రెండు తేడా ఉంది. ఏంటంటే కుటుంబ సభ్యులు, ఫర్ ఎగ్జాంపుల్ 7వ స్కందంలో మనం చూసినట్లయితే సుయజ్ఞ అనే రాజు ఉంటాడు, చనిపోతాడు, వాళ్ళ భార్యలు ఏడుస్తూ ఉంటారు అనమాట. సాయంత్రం అవుతుంది, శరీరాన్ని దహనం చేయాలి, కానీ శరీరాన్ని దహనం చేయడం ఒప్పుకోరాళ్ళు. అమ్మో మా హస్బెండ్, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతాము, నేను వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతాము, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతాము, అలానే ఏడుస్తూ ఉంటారు రాణీలు. యమరాజు వచ్చి బాధపడతాడు, ఏడు నవ్వుతాడు వాళ్ళని చూసి మీకు పిచ్చా అని చెప్పి. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు కూడా బాధపడుతున్నారు, రెండింటికి తేడా ఉంది. యుధిష్ఠిర మహారాజు బాధపడుతున్నది కృష్ణుడు లేకపోతే ఇప్పుడు నాకు రోటీ కపడా మకాన్, నా కూడు గుడ్డ ఎవరు పెడతారు అలా అని చెప్పి అని బాధపడట్లేదు. కృష్ణుడు మట్ల ప్రేమ, నిస్వార్థమైన భావనతో బాధ ఇది. అది దానికి దీనికి తేడా ఉంది. కాబట్టి భక్తులు కూడా విరహాన్ని అనుభవిస్తారు, కానీ ఆ విరహం అనేది స్వార్థంతో విరహం కాదు. ఇప్పుడు సగటు భార్య కూడా భర్త కోసం విరహిస్తుంది భర్తకినైతే, కానీ అందులో కొంచెం సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు రకమైన స్వార్థం. కానీ భక్తుల్లో అది ఉండదు. అఫ్కోర్స్ భక్తుల్లో కూడా కొన్ని కొన్నిసార్లు అంటారు, ఇప్పుడు కుంతి మారని అంటుంది కదా, ఇప్పుడు మమ్మల్ని ఎవరు కాపాడతారు నేను వెళ్ళిపోతాయని చెప్పి. కానీ అది స్వార్థంతో కూడిన చింతన కాదు. నేను కుంతి మారడానికి నిజంగా తనకి తనని ఎవరు కాపాడేస్తారని భయం కాదు. ఆవిడ అలా ఎందుకు ఉంటుందంటే అలా అండం ద్వారానైనా సరే కృష్ణుడు ఉండిపోతాడేమో అని చెప్పి. లేకపోతే నాకు ఇంకా సమస్యలు ఇవ్వండి, ఇంకా నాకు ప్రమాదాలు ఇవ్వండి, ఎందుకు కోరుకుంటుంది చెప్పండి. దట్ మీన్స్ డివోటీస్ లామెంటేషన్, అవుట్ సైడర్స్ లామెంటేషన్ ఇస్ నాట్ ద సేమ్. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. యుధిష్ఠిర మహారాజ్ ఏమంటారంటే, మై డియర్ భీమ, మన జీవితంలో మనం ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ఐశ్వర్యము, అంటే ఈ రాజ్యం కానీ, ఈ భార్యలు కానీ, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ, శత్రువుల మీద మన విజయాలు కానీ, ఇవన్నీ మనకు ఎలా వచ్చాయి, కేవలం భగవంతుని యొక్క దయ మీదే వచ్చాయి అని చెప్పి యుధిష్ఠిర మహారాజ్ కృష్ణుడి పట్ల కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నారు అన్నమాట. సో దిస్ ఇస్ అనదర్ సింప్టమ్. మనం ఎప్పుడైనా సరే మనము భగవంతుని గురించి కానీ, మన గురువుల గురించి కానీ, శిక్షా గురువులు కానీ, దీక్షా గురువులు కానీ, వాళ్ళ గురించి మనం ఎప్పుడు తలుచుకున్నా సరే మనం ఎలా తలుచుకోవాలి, ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ నేర్పిస్తున్నాడు. ఎలా తలుచుకోవాలంట, వాళ్ళు మన జీవితంలో మనకి ఏం చేశారనే విషయాన్ని మనము స్మరించుకోవాలి అంతే. అంతేగాని ఆయనకి నేను అప్పుడు 30 ఏళ్ళ కింద 300 రూపాయలు ఇచ్చాను, అలా కాదు. ఆయనకి మనం ఉద్ధరించామని అనుకోకూడదు. వాళ్ళు మన జీవితంలో మనకి ఏం చేశారు అలాగే మనం గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతా భావము, ఈ కృతజ్ఞతా భావం అనేది చాలా ముఖ్యం. యుధిష్ఠిర మహారాజ్, సో భక్తులు అనేవాళ్ళు మనం భగవంతుని గురించి తలుచుకోగానే మనం ఏం తలుచుకోవాలి, కృష్ణ మీరు నా పట్ల ఎంత దయగా వ్యవహరించారు, ఎంత దయామయలు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ పూజ, ఐ రిమెంబర్ అను విజయవాడలోని ఒక డివోటీ శ్రీపాద్ మహారాజ్ వ్యాస్ పూజ రోజున్నాడు, ఇంకా సెడ్ యాక్చువల్ గా నా జీవితంలో చూసుకుంటే నాకు ఎటువంటి యోగ్యత అర్హత లేదు, కానీ మా గురువు గారు అసీమితమైన దయతో నాకు ఇచ్చారు, దీక్ష ఇచ్చారు అని చెప్పి అతను చెప్పాడు. నాకు చాలా నచ్చింది ఆయన చెప్పినప్పుడు. అంటే ఆయన రోజు మరో తన గురువుని గుర్తు చేసుకున్నట్లే తెలియదు కానీ నాకు కనీసం ఆ రోజు అనేసి అంటే నాకు క్వాలిఫికేషన్ లేదు నా గురు మహారాజ్ నాకు ఇచ్చారు అని చెప్పి అతను గుర్తు చేసుకున్నారు. అది చాలా మంచిది భక్తి జీవితానికి కృతజ్ఞత భావం. అయితే దాన్ని అక్కడతో ఆపేయకూడదు మనము. అంటే నాకు క్వాలిఫికేషన్ లేకపోయినా నా గురు మహారాజ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇచ్చినందుకు అయినా సరే నేను క్వాలిఫై అవ్వాలి, అవునా కాదా? క్వాలిఫికేషన్ లేకపోయినా నాకు దీక్ష ఇచ్చారు కాబట్టి ఆయన దీక్ష ఇచ్చినందుకైనా సరే అంటే ఎందుకు నమ్మిచ్చారు సరే ఇక్కడ నుంచి అయినా మంచిగా ఉండని చెప్పి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు కనీసం ఇప్పుడైనా సరే నేను ఆయన ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా నేను నడుచుకోవాలని చెప్పి అంటే కృతజ్ఞత భావం వచ్చినప్పుడు ఏమొస్తుంది? బాధ్యత కూడా వస్తుంది. ఓ నా గురు మహారాజ్ నాకు నన్ను నాకు ఇచ్చారు కాబట్టి నేను ఆయన నమ్మకాన్ని మమ్ము చేయకూడదు, నేను మంచి వైష్ణవుడికి తయారవ్వాలి, ఇస్కోన్ సంస్థకి ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క బాధ్యత రావాలి. యుధిష్ఠిర మహారాజ్ ఇక్కడ కృష్ణుడు గుర్తించుకోగానే ఏం గుర్తుకొచ్చింది? కృష్ణుడి పట్ల కృతజ్ఞత భావం కలిగింది. చూడండి మనం భక్తి జీవితంలో ఎంత పైకి ఎదుగుతామో అంత మన కృతజ్ఞత భావము, సరే ఎంత కృతజ్ఞత భావం ఉంటే అంత వేగంగా పైకి ఎదుగుతాం. సింపుల్ గా చెప్పాలంటే పొలం ఉంటుంది, బంజర్ భూమి అయితే బంజర్ భూమిలో నువ్వు విత్తనాలు వేస్తే మొలకలు ఎత్తవు, ఎత్తాయా? రాళ్ళు రప్పలు బంజర్ భూమి ఉన్న ప్లేసుల్లో విత్తనాలు వేస్తే మొలకలు ఎత్తవు. సో మనం చెప్తాం కదా బ్రహ్మ అంటే భ్రమితే కోణ భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లత బీజ్. అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కొన్ని కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు రకరకాల యోనుల్లో తిరిగిన వ్యక్తి అదృష్టవంతుడైతే అతడికి గురువు కృష్ణుడి యొక్క కృప వల్ల గురువు వస్తాడు, గురువు యొక్క కృప వలన కృష్ణ భక్తి వస్తుంది. కృష్ణ భక్తి లత బీజ్ అంటే భక్తి లత అని అంటే ఒక విత్తనం, భక్తి అనే విత్తనాన్ని గురువు మన హృదయంలో నాటుతాడు అని చెప్పి ఉంది, అవునా కదా? సరే గురువు మన హృదయంలో నాటాడు, నెక్స్ట్ ఏంటి? నీ హృదయం ఎలా ఉందో కూడా నువ్వు ఆలోచించుకోవాలి. నీ హృదయం బంజర్ భూమిలా ఉంటే, నీ హృదయం రాళ్ళు రప్పలుగా నిండుంటే ఆ విత్తనము మొలకలు ఎత్తవు కదా మొలకలు. సో ఎలాగ ఉండాలి విత్తనం? నీ పొలం ఎలా ఉండాలి? పొలాన్ని మనం దున్నాలి, దున్నితే పొలం కొంచెం సాఫ్ట్ అవుతుంది, సాఫ్ట్ అయితే అప్పుడు అందులో విత్తనం పడితే మొలకెత్త ఛాన్స్ ఉంటుంది అనమాట. సిమిలర్లీ బంజర్ భూమి అంటే అన్గ్రేట్ఫుల్ హార్ట్, కృతజ్ఞత భావం లేని హృదయం అనేది బంజర్ భూమితో సమానం. కాబట్టి కృతజ్ఞత భావం లేని వ్యక్తికి ఎంత మనము సేవ గురువు ఎంత సేవ చేసినా సరే వాడికి ఎటువంటి కృతజ్ఞత భావం ఉండదు. కాబట్టి వాడు గురువు కృపను అర్థం చేసుకోలేడు, వాడు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేడు. కృతజ్ఞత భావం ఉంటే హార్ట్ బికమ్ సాఫ్ట్, అంటే భూమి అనేది కుల్లా కుల్లాగా ఉంటే విత్తనం వేయగానే మొలకెత్తుంది. అప్పుడు దానికి నువ్వు నీళ్లు పోయడం అంటే శ్రవణం. విత్తనానికి ఏం చేస్తామని నీళ్ళు పోస్తాం కదా. సో రూపకోసం చైతన్య మాపురు ఏం చెప్తారు, నీళ్లు పోయడం అంటే ఏంటి అర్థము? శ్రవణము కీర్తనము. కానీ నీ భూమి బంజర్ భూమి అయితే నువ్వు శ్రవణం కీర్తనం చేసినా సరే కాబట్టి కనీసం కృతజ్ఞత భావం ఉండాలి. కృతజ్ఞత భావం లేకుండా శ్రవణం కీర్తనం చేస్తే అది ఇంకొంచెం ప్రైడ్ వస్తుంది, అంటే గర్వం వస్తుంది, ఓ నాకు ఇంత శాస్త్రం తెలుసు అని చెప్పి వినయం రాదు. కృతజ్ఞత భావం అనేది చాలా ముఖ్యము, కృతజ్ఞత భావం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ కృష్ణుడు తలుచుకోగానే కృష్ణుడు పట్ల అతనికి కృతజ్ఞత భావం వచ్చింది. కృతజ్ఞత భావంతో ఏం చెప్తున్నారు, ఈరోజు మా జీవితంలో మేము ఏమని అనుభవిస్తున్నామంటే అదంతా కృష్ణుడి యొక్క దయవలన మాత్రమే అని చెప్పి చెప్తున్నాడు భీముడికి. చూడండి యుధిష్ఠిర మహారాజ్ అతనికి ఏమీ తెల్లారగ్గానే లాటరీ టికెట్ లోని గెలిచి ఆయన రాజు అయిపోలేదు, అవునా? అలా అయితే అనుకోవచ్చు, ఓ నేనేం కష్టపడలేదు, నా అదృష్టం బాగుండి, భగవంతుడు దయ చూపించడం వల్ల లాటరీ టికెట్ వచ్చింది, లాటరీ టికెట్ లో రాసింది హస్తినాపురానికి రాజు అని చెప్పి అలా అనుకోవడానికి. యుధిష్ఠిర మహారాజ్ రాజు అవడానికి ఎంతో కష్టం, అంటే రాజు అతను ఎంతో కష్టపడితే రాజు అయ్యాడు, అవునా కదా? ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది, తన సొంత మనుషులను కోల్పోవాల్సి వచ్చింది, అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎన్నో కష్టాలు పడి నష్టాలు అన్నిటికి ఓర్చి నిలబడితేనే అతను రాజు అయ్యాడు, ఎంతో కష్టపడితేనే. కాబట్టి ఊరికనే అతను రాజు అయిపోలేదు, కానీ అంటే అంత తన వంతుగా అంత కష్టపడ్డాడు అయినా సరే రిజల్ట్ వచ్చింది. అది ఏం చెప్తున్నారు, ఓ కృష్ణుడు దైవాలు వచ్చిందని చెప్తున్నారు. దట్ మీన్స్ హి డిడ్ ఆల్ ద హార్డ్ వర్క్ బట్ హీఈస్ గివింగ్ ద క్రెడిట్ టు కృష్ణ. సో వైష్ణవ్ అనేవాళ్ళు ఇలా ఉండాలి. మనం ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత మనం ఆసక్తులు అయిపోతాము ఎవరైనా సరే, రైట్? మనం తక్కువ కష్టపడితే తక్కువ ఆసక్తులు అవుతాము, ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఆసక్తులు అయిపోతాము, స్వతహాగా ఉంటుంది అనమాట. ఇమాజిన్ మనం ఒక ఇల్లు కట్టామండి, సొంతంగా పక్క నుండి దగ్గర నుంచి ఇటుకలు సిమెంట్ తెచ్చి నచ్చినట్టు కట్టావు ఇల్లు, దాన్ని ఎవరికో అద్దెకి ఇస్తావు, ఆడ ఒక గీత పెట్టడానికి కోపం వస్తుంది, ఎందుకంటే ఆసక్తి. నేను నాది అన్నట్టు కదా. సిమిలర్లీ మందిరానికి మనం సేవ చేస్తామను, తర్వాత ఓ నేను చేశాను, నేను ఇది ఇచ్చాను, ఆసక్తులు అయిపోతాం అనమాట, దాన్ని ఇప్పుడు సరిగ్గా వాడట్లేదు ఇది అనేది. సో ద మోర్ యు వర్క్ హార్డ్ ద మోర్ బికమ్ అటాచ్డ్. కానీ ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ ఎంతో కష్టపడితే రాజు అయ్యారు, కానీ ఆయన అటాచ్డ్ కాదు. రాదర్ ఆయన క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారు? కృష్ణుడికి ఇస్తున్నారు. సో డివోటీ అనేవాళ్ళు ఇలా ఉండాలి. అంటే దట్ మీన్స్ వైల్ వర్కింగ్ వీ షుడ్ వర్క్ హార్డ్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ కంట్రోల్. వెన్ ద రిజల్ట్ కమ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ కృష్ణాస్ మర్సీ. కష్టపడుతున్నప్పుడు అంతా మన చేతిలో ఉందనే కష్టపడాలి, కానీ ఫలితం వచ్చినప్పుడు భగవంతుని పట్ల కృతజ్ఞత భావం. అంటే పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ వచ్చినా సరే రెండింటిలోనే మనకు కృతజ్ఞత భావం చూపించాలి. అలా చూపించినప్పుడు భగవంతుడు ఎంతో సంతోషిస్తారు. కానీ బయట ప్రపంచంలో ఏమవుతుందంటే, బయట వాళ్ళు ఎలా ఉంటారు అంటే దే వర్క్ వెరీ హార్డ్, గాడిదల్లా కష్టపడతారు, కానీ భగవంతుని ఆశ్రయం తీసుకోరు. ఓకే, సో రిజల్ట్ అతనికి పూర్వజన్మ సుకృతం ఉంటే, అదృష్టం బాగుంటే రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వస్తే గర్వం వస్తుంది, నెగిటివ్ గా వస్తే డిప్రెషన్. ఐదర్ ప్రైడ్ డిప్రెషన్. ఎప్పుడు మెటరిస్టిక్ ఫీల్ అనేవాడు భగవంతుడు ఆశ్రయాన్ని తీసుకోడు కాబట్టి వాడు ఎప్పుడు రెండింటిలో ఉంటాడు. ఏదైతే గర్వం అనే స్థాయిలో ఉంటాడు, ప్రైడ్. సక్సెస్ అయితే గర్వము, ఫెయిల్యూర్ అయితే డిప్రెషన్. గర్వంలో ఉన్నప్పుడు కూడా మందు కొడతాడు, డిప్రెషన్ వచ్చాక మందు కొడతాడు. సో ప్రైడ్ డిప్రెషన్, ప్రైడ్ డిప్రెషన్ ఇలా వేలాడుతూ ఉంటాడు అనమాట. దిస్ ఇస్ మెటరిస్టిక్ పర్సన్. డివోటీ ఆఫ్ ద లార్డ్ కొన్ని కొన్ని సార్లు, అంటే ఇప్పుడు మెటరిస్టిక్ పర్సన్ ఆ ఎక్స్ట్రీము, కొన్ని కొన్ని సార్లు కనిష్ట అధికారి ఎలా ఉంటారు వాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్కి వచ్చేస్తారు. అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు, ఓ మందిరానికి వెళ్ళాను, భగవంతుని దర్శనం చేసుకున్నాను, పూజారి ప్రసాదం కూడా పెట్టాడు నాకు, మన ఆత్మారాం ప్రభు నాకు కీర్ కూడా ఇచ్చారు, జీతం కూడా అడిగారు. సో మై నో, సో కృష్ణ గేవ్ మీ కీర్. దాని అర్థం ఏంటి? కృష్ణుడు నా పైన ప్రసన్నం చెందాడు. సో కృష్ణ, సో కృష్ణుడే చూసుకుంటాడు నా ఎగ్జామ్స్, నాకేం భయం చెప్పు. ఎగ్జామ్స్ ముందు వస్తాము, భగవంతునికి ఫ్లయింగ్ కిసులు ఇచ్చేస్తాము, భగవంతునికి ఇలా అనేసుకుంటాము, భగవంతునికి ఆరతలు ఇచ్చేస్తాము, భగవంతుని ముందు ఏడిచేస్తాము. అండ్ ఎక్స్పెక్ట్ కృష్ణ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ దిస్ అదర్ ఎక్స్ట్రీమ్. భగవంతుడు ఎక్కడా చెప్పలేదు. భగవంతుడు అర్జునుడికి ఏమని చెప్పాడు? అర్జున ఫైట్ ఉటో, లేవు లెగసి యుద్ధం చేయి, అవునా కాదా? సో కృష్ణుడు చెప్పాను, కృష్ణుడు ముందే చెప్తారు మొత్తం నేను చేస్తానని చెప్పారు. అదే కృష్ణుడు మళ్ళీ ఏం చెప్తారు? లెగు లెగసి వెళ్ళి ఫైట్ చేయని చెప్తారు అనమాట. ఉత్తిష్ట ఉత్తిష్ట ఫైట్ లడాయికరు ఉటో. సో కృష్ణుడు చెప్పాడు కదా, మరి నేనే అన్ని చేస్తాను చెప్పినప్పుడు మరి మళ్ళీ ఎందుకు ఫైట్ చేయమని చెప్తున్నారు? బికాస్ కృష్ణ వాంట్స్ అస్ టు డూ అవర్ డ్యూటీ, మన బాధ్యత. అది ఎలా చేయాలి? మొత్తం మన చేతిలో ఉన్నది అని అనుకున్నట్టుగా మనం చేయాలి. అంటే ఫైటింగ్ చేసినప్పుడు మొత్తం కష్టపడుతున్నప్పుడు మొత్తం మన చేతిలో ఉన్నట్టు కష్టపడాలి. రజలు వచ్చినప్పుడు ఉండాలి, మొత్తం కృష్ణుడు చేతిలో ఉండాలి. సో వీనో వన్ ఫెలో మా డ్యూరింగ్ అవర్ స్టూడెంట్ డేస్, ఒక్కరోడు ఉండేవాడు, అతడు వాయిస్ లో ఉండేవాడు అనమాట. చదవరా అంటే ఎప్పుడు చదివాడు కాదు, ఎంత ఆ వాయిస్ ఇన్ఛార్జ్ అంటే ఆ యూత్ సెంటర్ ఇన్ఛార్జ్ ఎంత చెప్పి చదివాడు కాదనమాట. తెల్లారి నుంచి రాత్రి ప్రచారం 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 అంటే ఇష్టం బాగా మనోడికి. అరే ప్రచారం సంగతి సరే, రేపు పొద్దున్న ఫెయిల్ అయ్యావంటే పరిస్థితి ఏంటి? చదువు చదువు అంటే చదివాడు కాదు, ఎగ్జామ్ దగ్గర వచ్చింది, మెడికల్ స్టూడెంట్ మళ్ళీ మెయిన్ మెయిన్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, ఎగ్జామ్ ముందు రోజు అప్పుడు మనోడు కళ్ళు ఎగిసాయి అనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ చూడు, నేను ఇంచుమించుగా 200 మంది ప్రచారం చేశాను, రేపు నా ఎగ్జాము, నేను కానీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానంటే నీదే బాధ్యత. ఆ 200 మంది నేను ఫెయిల్ అయితే అహే వీడే ఫెయిల్ స్టూడెంట్, ఈ నాకే చెప్తాను చెప్పేసి జనందరూ వెళ్ళిపోతారు. అదే నేను కానీ పాస్ అయ్యాను అనుకో, వీడు పాస్ అవ్వడం ఏంట్రా అని చెప్పి ఏ పాస్ అవసరతో సత్యమే కృష్ణ కాన్షియస్ కుస్తాహే, వీడు పాస్ అవ్వడం ఏంటి, అంటే ఎప్పుడు పుస్తకం ఎత్తాడు, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాడు కాలేజ్కి వెళ్ళాడు, వీడు పాస్ అవ్వడం ఏంట్రా అని చెప్పి జనాలు మీ మీద నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి వేల మంది వచ్చేస్తారు కాబట్టి చూసుకో, బెస్ట్ బ్రిడ్జింగ్ ఆపర్చునిటీ కాబట్టి నన్ను పాస్ చేసే, నీ మంచికొని చెప్తున్నాను, నన్ను పాస్ చేసే, ఎందుకంటే నేను పాస్ అయితే జనాలకి మీ మీద నమ్మకం పెరిగిపోతుంది. నేను ఫెయిల్ అయిపోయాను అనుకో, నేను 200 మంది ప్రచారం చేస్తున్నాను, వాళ్ళందరూ దూరం అయిపోతారు. కాబట్టి డైజన్ పాస్ చేసే, అర్థమైంది కదా నీకు, మరి నీ మీద మరి మళ్ళీ మళ్ళీ చెప్పలేను, ఇంకా చెప్తాను నీకు నీ ఇష్టం అని చెప్పేసి వాడు వెళ్ళి ఎగ్జామ్ రాస్తాడు, మొత్తానికి పాస్ అయిపోతాడు అనమాట. వాడికే ఆశ్చర్యం పాస్ అయిపోయాడు అని అంటే నిజంగా అనుకున్నట్టుగానే క్యాంపస్ లో పీపుల్ ఆర్ థింకింగ్ అరే వీడు పాస్ అయిపోయి వింటారా బాబు అని చెప్తుంది. బట్ లేటర్ ఆన్ దట్ డివోటీ యూనో అండర్స్టూడ్ బికమ్ లిటిల్ మోర్ సీరియస్, అరే తప్పుడు ప్రార్థన ఇలా ప్రార్థించకూడదు, భగవంతుడు మనకి ఇచ్చాడు బుర్రిచ్చాడు కదా, ఎందుకు బుర్రిచ్చాడు నీకు, చదువుకోమని ఇచ్చాడు. సో ముందు భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతునికి మాట మాటకి భగవంతునికి మనము చావ ఇవ్వకూడదు, భగవంతు నుంచి ఏం కోరుకోకూడదు అని చెప్పి నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాడు. బట్ ద పాయింట్ ఇస్ దాట్ దీస్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు భగవంతుని గురించి ఆలోచించమే ఆలోచించము, కేవలం కష్టపడిపోతాము కష్టపడిపోతాము, రిజల్ట్ అనుకూలంగా వస్తే అంత నా కష్టము, ఎస్ నేను సాధించాలని చెప్పి గర్వం అవుతాము, తేడాకి వస్తే చీ నేను వేస్ట్ గా నా వల్ల ఏం కాదు నా బతుకు వేస్ట్ అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను. ఇది ఒక ఎక్స్ట్రీమ్. రెండో ఎక్స్ట్రీమ్ ఏంటి, ఓ కృష్ణుడే మొత్తం చూసుకుంటాడు నేనేం చేస్తాను లేదని చెప్పి ఉండిపోతాను, అది రెండో ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మంచిది కాదు. నిజంగా ఎలా ఉండాలంటే భక్తులు అనేవాళ్ళు కష్టపడుతున్నప్పుడు మొత్తం మనమే చేసినట్టు కష్టపడాలి. శ్రీల ప్రభుపాదులు వారు చూసినట్లయితే ఎంత కష్టపడ్డారు ప్రభుపాదుల వారు, ఎన్ని ప్లాన్లు వేశారు, ఎవ్రీథింగ్ ప్రభుపాద్ డిడ్. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు ప్రభుపాద వారు అనే ఉండేవారు, ఓ దిస్ ఈస్ మై గురు మహారాజ్ మర్సీ, దిస్ ఈస్ కృష్ణాస్ మర్సీ అని వాళ్ళంతే, అంతేగాని జస్ట్ సి నా హార్డ్ వర్క్ అని ప్రభుపాద్ ఎప్పుడు అనుకోలేదు అనమాట. సో డివోటీస్ మనం కష్టపడుతున్నప్పుడు ఇంకో పాయింట్ చెప్తా. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా జనవరిలో ఐఎల్ఎస్ వెళ్ళాను. ఐఎల్ఎస్ అంటే ఇస్కాన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ లీడర్స్ కి వారం రోజుల పాటు ఒక వర్క్షాప్స్ అయ్యేవి. సో ఐఎల్ఎస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ రోజు గోపాల భట్ట ప్రభు అంటే ఐఎల్ఎస్ కి ఆయన చైర్మన్, ఆయన చెప్పారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆయన చూడండి మహాప్రభులు వారు భవిష్యవాణి చెప్పారు, పృథ్వీ యాజాది నగరాల దగ్గర సర్వత్ర ప్రచారహోభ మోరణం అంటే మొత్తం ప్రపంచం అంతా హరినామం వ్యాప్తి చెందుతుంది అని చెప్పి. సో మహాప్రభు చెప్పారు కాబట్టి అయి తీరుతుంది, డౌట్ లేదు అవునా కదా. ఇప్పుడు మనం చెప్తాం, ఇప్పుడు నేను అడుగుతాను ఇక్కడ 100 మంది వింటున్నారు క్లాసులో, సరే చెప్పండి ఎంతమంది నమ్ముతున్నారు మహాప్రభు చెప్పారు ప్రపంచం నలుమూలల్లో హరినామం వ్యాప్తి చెందుతుంది, మనం అందరం చేతులు ఎత్తుతాం. ఓకే, బట్ దట్ డస్ నాట్ మీన్ వీఆర్ స్పెషల్. నమ్మడం వేరు ఓకే, కానీ ఆ బాధ్యతను నువ్వు ఎంత తీసుకుంటున్నావు దాన్ని బట్టి మర్సి వస్తుంది. డిపెండ్ కాబట్టి హౌ మచ్ యు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, ఆ భవిష్యవాణి నిజం చేయడానికి నువ్వేం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు. సో సిమిలర్లీ ఓ కృష్ణుడు అనుకున్నది అవుతుంది, ఆ కృష్ణుడు అనుకున్నది అవుతుంది, ఓ కృష్ణుడు చెప్పాడు ఆల్రెడీ కౌరవుల్ని ఆల్రెడీ చంపేశాను భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నా కృష్ణ అని, ఐ ఫుల్లీ బిలీవ్ యూ. అర్జునుడు ఏమేమి అనలేదు, కృష్ణ నువ్వు చెప్పావు కౌరవులు అంతా చనిపోతుందని చూపించి విరాట రూపం చూపించావు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఎస్ 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 ఐ ఫుల్లీ బిలీవ్ యూ కాబట్టి అది మీరు మీరు అన్నారు కాబట్టి అయి తీరిపోతుంది నేను ఇంటికి పడుకుని పోతా. అరే యుద్ధం ఎవరు చేస్తాడు, ఇంకెందుకు యుద్ధము, ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయారు, మీరు మీరు భగవంతుడు మీరు చెప్తే అవదా, ఖచ్చితంగా అవుతుంది కదా, మరి నేనే ఎందుకు నేనే ఆగి పడుకుని పోతా. కృష్ణుడు చెప్తారు అరే బాబు నీకు అలా అర్థమైందా, నేను ఇంకోలా చెప్పాను అది అయి తీరుతుంది కాకపోతే అది నా భక్తుల ద్వారా అవుతుంది కాబట్టి నువ్వు రెడీనా, నువ్వు లేదు నేను నేను వెళ్ళి పడుకుంటానంటే సరే నేను వేరే వాడిని ఎంచుకుంటాను కానీ నా భక్తుల ద్వారా చేయించుకుంటా, ఎందుకంటే ఎందుకు ఎందుకు నా భక్తుల ద్వారా చేయించుకుంటాను, వాళ్ళకి క్రెడిట్ ఇస్తాను కాబట్టి, ఐ వాంట్ టు మేక్ దెమ్ హీరోస్, నువ్వు వస్తానంటే నేను ఫస్ట్ ప్రైడ్ నీకు ఇస్తున్నా ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు నా డివోటీవి కూడా భక్తోసమే సహా సఖా చేతి, నువ్వు భక్తుడివి సఖా సఖా ఫ్రెండ్ కాబట్టి నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను కానీ లేదు నేను వెళ్ళి పడుకుంటాను నేను వెళ్ళి వీడియో గేమ్ ఆడుకుంటాను నేను వెళ్ళి టీవీ చూసుకుంటాను నేను వెళ్ళి మహాభారతం చూసుకుంటాను ఓకే దెన్ ఐ విల్ బి సంబడి ఎల్స్ యాజ్ ద పర్సన్ హీరో. అదే విధంగా సో భగవంతుని మీద నమ్మకం ఉంది అంటే దాని అర్థము మనం ప్రయత్నించమని ప్రయత్నం అంటే మనం మన ప్రయత్నాలను తగ్గించాలని కాదు, భగవంతుని మీద నమ్మకం ఎంత నమ్మకం ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి మనం అది నిజం చేయడానికి. కాబట్టి మన గురు మహారాజ్ చెప్పారు, ఓ శ్రీపాద మహారాజ్ చెప్పారు ఇస్కాన్ విజయవాడ ఫ్లరిష్ అవుతుంది, ఎస్ ఎస్ మహారాజ్ చెప్పారంటే అయితే తీరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా టెంపుల్ డెవలప్ అవుతుంది, దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఓ నాకు నా గురు మహారాజ్ చాలా నమ్మకం ఉంది, నా గురు మహారాజ్ చెప్పారు ఇలా అవుతుందని ఖచ్చితంగా అయితే తీరుతుంది, నువ్వు అలా అవడానికి నువ్వేం చేస్తున్నావు మనమేం చేస్తున్నాము అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట రైట్. ఫాస్ట్ సో తర్వాత యుధిష్ఠిర మహారాజ్కి భీముడితో చెప్తుంటారు అనమాట, దానికి చాలా చాలా అశుభ సంకేతాలు దొరుకుతున్నాయని చెప్పి యుధిష్ఠిర మహారాజు భీముడు చెప్తారు. ఏమని చెప్తారంటే 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు రకరకాల కనిపిస్తుంటాయి యుధిష్ఠిర మహారాజ్కి అశుభాలని. సో మొదటి అశుభం ఏంటంటే అతని యొక్క ఎడమ కాలు, ఎడమ కన్ను, ఎడమ చెయ్యి అవన్నీ కొట్టుకుంటూ ఉంటాయన్నమాట. మగవాడికి ఎడమ వైపు కొట్టుకుంటే అశుభము, రైట్? అక్కడ ప్రభుపాద వారు పరిపోటు రాస్తారు, నైస్ పరిపోటు, రైట్స్. ప్రభుపాద ఏమంటారంటే, ఇప్పుడు ఈ పరిపోటికి నేను ఆ ప్రశ్న సమాధానం చెప్తా. కృష్ణమోహన్ రావు అడిగిన ప్రశ్నకి, ప్రభు ఇంతమంది చనిపోతున్నారు కానీ నా హృదయంలో నాకు ఒక బాధ కలగట్లేదు, అంటే నా హృదయం అంత కఠినమైన హృదయమా అని చెప్పి అతను అడిగారు. దానికి సమాధానం ప్రభుపాద వారి పరిపోటలో రాస్తారు, పదకొండవ శ్లోకం. ప్రభుపాద ఏమని రాస్తారంటే, జాగ్రత్త వినండి, పరిపోటలో ప్రభుపాద ఏమంటారంటే, చూడండి ఈ లోకంలో దావానలు అంటారు కదా, దావానలం అనేది ఎవరో సృష్టిస్తే రాదు, వాటి బట్టి అదే వస్తుంది. ఓకే, కానీ ఒకసారి దావానలం వచ్చిన తర్వాత మానవ ప్రయత్నాలు చాలాసార్లు సరిపోవు. ఫారెస్ట్ ఫైర్ ని మనం ఆపగలమా? ఇప్పుడు ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్ అని వచ్చింది, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తుందని ఆపలేకపోతుంది. సో ఇన్ జనరల్ దావానలను ఎలా ఆపుతాము? మనం ప్రయత్నిస్తే ఆగదు, కానీ భగవంతుడు అనుగ్రహిస్తే వర్షం పడితే వెంటనే ఆగిపోతుంది. వర్షం మాత్రమే, ఇన్ జనరల్ రెయిన్ కెన్ ష్యూర్లీ స్టాప్, అవునా కాదా? సిమిలర్లీ మనం కూడా విల్ డూ అవర్ పార్ట్, మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ కృష్ణుడు మనకు నమ్మకం ఉండాలి. కృష్ణుడు అనుకుంటేనే, కృష్ణుడు అనుగ్రహిస్తేనే అది అవుతుంది, రైట్? ఉదాహరణ చెప్తున్నాను, కరోనా వైరస్ ఉంది, రైట్? సో కరోనా వైరస్ ఎలా స్టార్ట్ అయింది? చైనా దగ్గర ఒక థియరీ ఉంది, వాళ్ళు ఏమంటారు, ఏదో అంటారు, వాళ్ళు నాకు తెలియదు ఉంటారు. అమెరికన్స్ ఏమంటున్నారు, చైనా వాళ్ళు ల్యాబ్ లో స్టార్ట్ చేశారు అంటున్నారు అనమాట. ఇంకోరు ఏమంటున్నారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుంది, ఓ అది చైనాలో వెట్ మార్కెట్ లో స్టార్ట్ అయింది అంటున్నారు అనమాట. ఒక్కొక్కరు దాని ఒరిజిన్, ఇది ఒరిజిన్ అది ఒరిజిన్ అనుకుంటున్నారు అనమాట. ఇలా స్టార్ట్ అయి ఉండొచ్చు, అలా స్టార్ట్ అయి ఉండొచ్చు, వీళ్ళ ద్వారా స్టార్ట్ అయి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ సెకండరీ దిస్ థింగ్. కానీ అంటే కారణం, చైనా కారణమా, వెట్ మార్కెట్ కారణమా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కారణమా, అమెరికా కారణమా, ఎవరు కారణము ఈ కరోనా వైరస్ కి ఆలోచిస్తే? సి, వీళ్ళలో ఎవరైనా కారణం అయ్యుండొచ్చు, కానీ దే ఆర్ ఇమ్మీడియట్ రీజన్. కానీ యాక్చువల్ కారణం ఏంటి? యాక్చువల్ కారణం ఏంటంటే ఈ సృష్టియే కారణము. భగవంతుడు స్వయంగా చెప్పారు, భౌతిక ప్రపంచం దుఃఖాలయము అశాశ్వతము అని చెప్పి. సో మెటీరియల్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఈరోజు నిన్న స్వైన్ ఫ్లూ, ఈరోజు కరోనా వైరస్, రేపు ఇంకొక పాండమిక్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ తర్వాత మళ్ళీ దర్త భూకం మీద వస్తుంది. భౌతిక ప్రపంచంలోనే నీతే ఇది. ఓకే, సో ఇమ్మీడియట్ రీజన్ ఎవరైనా కావచ్చు, రైట్? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ అంటే, సో ఫస్ట్ థింగ్ సింపుల్, హూ ఈజ్ శాంక్షనర్? ఎవరు శాంక్షన్ చేశారు? భగవంతుడే చేశారు. భగవంతుడు శాంక్షన్ లేకుండా వస్తుందా? రాదు. సో శాంక్షన్ బై లార్డ్, మంచి అయినా చెడు అయినా సరే భగవంతుడు శాంక్షన్ లేకుండానే అవ్వదు. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో శాంక్షన్ బై ద లార్డ్. దిస్ ఇస్ ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్ కారణం ఏంటయ్యి అంటే చెప్పలేము మనం. ఏ రెండు వెదురులు తగిలాయి ఉంటాయి, ఇది ఒకటి, కానీ అది ఇమీడియట్ రీజన్. కానీ యాక్చువల్ గా ఫారెస్ట్ ఫైర్ అవ్వాలనుకున్నప్పుడే అవుతుంది. మరి ఎందుకు భగవంతుడు ఎందుకు అవ్వాలనుకుంటున్నారంటే, భగవంతుడు చెప్పాడు, అరే ఈ భౌతిక ప్రపంచం ఇలాగే ఉంటుంది అని చెప్పి. దుఃఖాలు తయారు చేసిన వ్యక్తి చెప్తున్నాడు ఈ యొక్క ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి. సో హూ ఇస్ ద శాంక్షనర్? కృష్ణ ఇస్ ద శాంక్షనర్. హూ ఇస్ రెస్పాన్సిబుల్? భగవంతుడు శాంక్షన్ చేశారు అంటే దాని అర్థం భగవంతుడు బాధ్యుడా? కాదు. ఎవరు బాధ్యులు? మనమే బాధ్యులు. మనం అర్థం చేసుకోవాలన్నమాట. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. వి, మనము మన పాపపు కార్యములు, పాపము ఒక లెవెల్ దాటిసిన తర్వాత ఇటువంటివి అవుతూ ఉంటాయి, రైట్? సో జీవ, వి అవర్ సెల్ఫ్ ఆర్ రెస్పాన్సిబుల్. లార్డ్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్, లార్డ్ ఇస్ శాంక్షనర్. భగవద్గీతలో వస్తుంది కదా, ఏమనిస్తుంది, హనుమంతాచ భక్త భోక్త మహేశ్వర వస్తుంది. హనుమంతాచ అంటే ఉద్దిష్ట హనుమంతాచ, హనుమంత అంటే ఈజ్ ఎ విట్నెస్, ఈ జస్ట్ ఏ విట్నెస్ అనమాట. లార్డ్ ఇస్ ఎ విట్నెస్, లార్డ్ ఇస్ శాంక్షనింగ్ అథారిటీ. కానీ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఎవర్ రెస్పాన్సిబుల్ అంటే మనమే రెస్పాన్సిబుల్, అంటే జీవ రెస్పాన్సిబుల్, రైట్? సో హౌ ఇట్ కెన్ బి ఓవర్కమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్. కారణం మనం చెప్పలేము. ఫారెస్ట్ ఫైర్ ఎందుకు వచ్చింది కారణం చెప్పలేము. శాంక్షనర్ భగవంతుడు, కారణం ఎవరు? కారణం మనం చెప్పలేము. అయితే ఒక కారణం చెప్పొచ్చు. ఏంటి ఆ కారణం అంటే, భౌతిక ప్రపంచం యొక్క నీతే ఇది. బాధ్యులు ఎవరు? మనమే బాధ్యులము, రైట్? దీన్ని ఎలా దాటాలి మనము, హౌ విల్ ఓవర్కమ్ దిస్, అది ముఖ్యము. ఎలాగా ఎప్పుడు సెకండరీ, హౌ టు ఓవర్కమ్ దిస్, ఓన్లీ వెన్ లార్డ్ షోస్ హిస్ మర్సీ, భగవంతుడు మన మీద దయ చూపిస్తేనే దీన్ని మనము దాటగలం అనమాట. ఓకే, సో ప్రపంచంలో ప్రతి ఒక్కరు సైంటిస్టులు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, చేస్తారు ఐఎమ్ షూర్, ఈ రోజు కాబట్టి రేపు, రేపు కాబట్టి సంవత్సరం, సంవత్సరం కాదు 10 సంవత్సరాలు, ఏదో రోజు దీనికి ఒక క్యూర్ వస్తుంది, ఒక ఒక వ్యాక్సిన్ రావచ్చు. ఓకే, కానీ వ్యాక్సిన్ వస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు, మా దేశం వ్యాక్సిన్ తయారు చేసింది, మా కంపెనీ వ్యాక్సిన్ తయారు చేసింది అనుకుంటారు. కానీ భక్తులకి మాత్రము నమ్మకం ఉండాలి. ఏం నమ్మకము, లేకపోతే వ్యాక్సిన్ వచ్చినా సరే ఎవరు ఇచ్చారు వ్యాక్సిన్, కృష్ణుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ సైంటిస్ట్ లో కూడా పరమాత్ముడు కృష్ణుడే ఉంటాడు అనమాట. సో సైంటిస్ట్ లో కూడా కృష్ణుడు, పరమాత్ముడు శాంక్షన్ ఇవ్వకపోతే ఆ సైంటిస్ట్ కూడా తయారు చేయలేడు దాన్ని. సో వీఆర్ వెరీ క్లియర్, అవడానికి కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తేనే అయింది. రెండవది, భగవంతుడు అనుగ్రహిస్తేనే నాకు సొల్యూషన్ కూడా వస్తుంది, భగవంతుడు అనుగ్రహించకపోతే సొల్యూషన్ రాదు కూడా, రైట్? సో ఎందుకు అలా అవుతుంది అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ బికాస్ ఫర్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ సిన్ఫుల్ యాక్టివిటీస్. సో వాట్ వీ షుడ్ డూ, ఇది మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? దిస్ డజంట్ మీన్ దట్ నో, ఓ సో పీపుల్ డిడ్ కర్మ కాబట్టి వాళ్ళు అనుభవిస్తున్నారు. నో, డివోటీ షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, డివోటీ షుడ్ బి ధర్మ కాన్షియస్. చైతన్య జన్మ చెప్తారు, కర్మ కాన్షియస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో కుంటుతో అవిటివాడుగా ఉన్నాడు, పాపం తిన్నా తినలేదు, ఒక రకంగా ఆలోచిస్తే అతనికి ఎందుకు అవిటితనం వచ్చింది? ఖచ్చితంగా అతని కర్మ అది, అవునా కాదా? ఎందుకు తిన్నా తినలేదు? ఖచ్చితంగా అతను ఏదో పాపం చేస్తుంటాడు గత జన్మలో, ఈ జన్మలో, అందుకని పాపం వలన. అంటే అతన్ని మన కర్మ కాన్షియస్, కర్మ అనే స్పెక్టికల్స్ తో మనం చూసామంటే ఓకే, అతను పాపం చేశారు కాబట్టి అనుభవిస్తున్నాడు, అంతే, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. సో వీ షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, వీ షుడ్ బి ధర్మ కాన్షియస్. కానీ ధర్మం అనే గ్లాస్ మనం చూసామంటే, ఓ అతను భగవంతుని బిడ్డ, అతను సఫర్ అవుతున్నాడు, నా ధర్మం ఏమిటి, నేను అతను సహాయం చేయాలి, ఐ కెన్ షో మై లవ్ టు కృష్ణ బై షోయింగ్ మై లవ్ టు కృష్ణాస్ చిల్డ్రన్, కృష్ణుడు యొక్క, వాళ్ళు కూడా కృష్ణుడు యొక్క పుత్రుడు కాబట్టి వాళ్ళు సహాయం చేయడం నా ధర్మము. కాబట్టి వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ కర్మ, వీ షుడ్ థింక్ అబౌట్ ధర్మ. ఓకే, కానీ కర్మ అనేది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే వి అండర్స్టాండ్, సో ద సొల్యూ వి అండర్స్టాండ్ దట్ ద రియల్ సొల్యూషన్ ఇస్ ప్లీజింగ్ కృష్ణ. సో భక్తులు అనేవాళ్ళు దే షుడ్ బి ధర్మ కాన్షియస్, ఫస్ట్ పాయింట్. అంటే వాళ్ళకి కూడా దయా జాలి కడిగలను ఉండాలి. మన జీబీసీ మన మెయిల్ రాసింది, ఎందుకంటే కొంతమంది ప్రచారకులు అంట, ఓ జనాలు కర్మం చేస్తున్నారు, జనాలు ఎన్నో పాపాలు చేశారు అందుకే అనుభవిస్తున్నారు, పాపాలు చేశారు అనుభవిస్తున్నారు అని చెప్పి జనాలు కొంతమంది ఇస్కాన్ భక్తులు లెక్చర్లు ఇస్తున్నారంట. సో జీబీసీ దాన్ని ఖండించింది, నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట. సో అది వాస్తవం అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు తప్పు చేశారు అని అనిపిస్తున్నారు వాళ్ళు, అది వేరే విషయం. కానీ మనం ఎలా చూడాలి, మన ధర్మం ఏంటి? ఇప్పుడు మన ధర్మం ఏంటంటే అటువంటి వాళ్ళని మనం కాపాడాలి. ఎలా కాపాడాలి? కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ప్రభు అడిగిన ప్రశ్న సమాధానము, ప్రభు ఎంతమంది చనిపోతున్నారు, ఇన్ని కష్టాల్లో ఉన్నారు, నాకు నాకెందుకో జాలి కలగదు అంటే, ఫస్ట్ థింగ్ ఎస్, మనకి జాలి కలగాలి. బయటవాడు వాడి తప్పు వాడిదే అనుభవిస్తున్నాడు కూడా, అయినా సరే వైష్ణవుడికి ఎలా ఉండాలి, జాలి కలగాలి. ఎందుకంటే వీఆర్ ధర్మ కాన్షియస్, వీఆర్ నాట్ కర్మ కాన్షియస్, మనకు జాలి కలగాలి. అయితే జాలి కలుగుతుంది, మనం ఏం చెయ్యాలి? సో వీ కెన్ డూ హెల్ప్ ఇన్ మల్టిపుల్ వేస్. ఫస్ట్ థింగ్, మనము సర్కార్ని ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ చెప్పిన వాటిని మనం ఫాలో అవ్వాలి. భక్తులు అన్నంత మాత్రాన ప్రభుపాద ఆర్టికల్ చూపించాను నాకు జీబీసీ రాసింది, భక్తులు అన్నంత మాత్రాన మన గవర్నమెంట్ రూల్స్ అప్లై కాదు, గవర్నమెంట్ నాస్తి ప్రభుత్వం, నో, యూ షుడ్ ఫాలో ద గవర్నమెంట్ లాస్. సెకండ్ థింగ్, మనకి వీలైతే మనము ఫిజికల్ గా కూడా సహాయం చేయాలి, స్పిరిచువల్ గా సహాయం ఎలాగ చేయాలి, అందులో అసలు నో డౌట్ అబౌట్ ఇట్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, ఇస్కాన్ లోని ప్రతి భక్తుడు ప్రతిరోజు ఒకసారి సరే భగవంతునికి ప్రజల గురించి ప్రజల గురించి వేడుకోవాలి, కృష్ణ దయచేసి మీకు సమ్మతమైతే వాళ్ళని కష్టాల నుంచి బయటపడేయండి అని చెప్పి. వీ షుడ్ ప్రే ఫర్ ద సఫరింగ్ సోల్స్, వీ కెన్ చాంట్ వన్ ఎక్స్ట్రా రౌండ్ ఫర్ ద సఫరింగ్ సోల్స్. అందుకే ఇస్కాన్ లో కూడా జీబీసీ చెప్పారు, రండి ప్రతిరోజు పావుగంట సేపు కీర్తన చేయండి, బయట ఇంటర్వ్యూ అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే, అలా కీర్తన చేయడం ద్వారా, జయపతమారు చెప్పారు, అలా కీర్తన చేయడం ద్వారా ఆ యొక్క హరినామ వ్యాప్తించి, ఎక్కడైతే హరినామ వ్యాప్తి చెందుతుందో అక్కడ అశుభాలు పోయి జనాలు బాగుపడతారని ఉద్దేశం. అంటే బయట వాళ్ళకి అనిపించవచ్చు, అరే మీరు 15 నిమిషాలు జపం చేస్తే సమస్యలు తీరిపోతాయా అని చెప్పి, ఏమి 10 మందికి భోజనం పెట్టినది మాత్రం హీరోలో ఫీల్ అయిపోతున్నావు, కోట్ల మంది సఫర్ అవుతున్నారు, ఒక పూట నీ 10 మందికి భోజనం పెట్టినది మాత్రం 10 హీరోలో ఫీల్ అవుతున్నావు, అది ఎలా అయితే జరుగుతుంది? సో వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ భక్తులుగా మనకు నమ్మకం ఉండాలి. కాబట్టి స్పిరిచువల్ గా మనము ఖచ్చితంగా వాళ్ళ పట్ల జాలి చూపించాలి, అంటే వాళ్ళ గురించి ప్రార్థించాలి, వీలైతే వాళ్ళ గురించి 5 నిమిషాలు భజన చేయాలి, మనకి ఎక్స్ట్రా జపం చేయొచ్చు. డివోటీ షుడ్ బి కంపాషనేట్, వి షుడ్ బి ధర్మ కాన్షియస్, షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్. అండ్ మూడోది, ఇఫ్ వి క్యాన్, ఒకవేళ మనకు సాధ్యమైతే మనము ఫిజికల్ గా కూడా సహాయం చేయాలన్నమాట. లైక్ ఇస్కాన్ ఇండియా దేశం వ్యాప్తంగా ఇప్పటికీ 13 లక్షల ప్రసాదం పంపిణీ చేసింది, పేర్స్ ప్రసాదం పంపిణీ చేసింది. బయట వాళ్ళు కూడా చేస్తున్నారు. యాక్చువల్గా బయట వాళ్ళు మనం ఎంతమంది అంటే రెడ్ జోన్ లోకి వెళ్ళి ఫుడ్ పంచుతున్నారు వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క మిషనరీ స్పిరిట్ మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేద్దాం, విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను విత్ఇన్ 1-2 డేస్. కానీ ఆ రెడ్ జోన్ లో వెళ్ళాలంటే కొంచెం ఒక రకమైన భయం ఉంటుంది. కానీ నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూశాను, మీరు వద్దండి, మీరు మాకు ఫుడ్ ఇచ్చేయండి, మేము పంచుతామండి అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ధైర్యాన్ని చూడండి, వాళ్ళకి నలుగురు కోసం ముందుకు వస్తున్నారు. అంటే భక్తి వినోటానికి చెప్తారనమాట, నాన్ డివోటీస్ లో కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పి. నాకు అనిపిస్తుంది వాడికి కృష్ణుడి గురించి తెలియదు, సేవ గురించి తెలియదు, అయినా సరే వాడికి సమాజానికి అంత సేవ చేయాలి అంత కోరుకున్నప్పుడు మనకి అన్ని తెలిసి మనకి ఇంకెంత కోరుకుండాలి, రైట్? సో ఒకవేళ మనకి వీలైతే మనము ఫిజికల్ గా కూడా సర్వీస్ చేయవచ్చు. బయట వాళ్ళు బయట ఫుడ్ పెడుతున్నారు, దానివల్ల వాడికి ఏం ఉద్ధరింపు లేదు. అదే మనం ప్రసాదం తయారు చేసి మనం పెట్టాము పంచామనుకోండి, నలుగురికి ఇంకొంచెం లాభం చేకూరుతుంది. సో ఇఫ్ యూ క్యాన్, సో టెంపుల్లో మేబీ ఐ ఫెల్ట్ మేబీ భగవంతుడే దారి చూపిస్తారని ఏదో ప్రయత్నం మొదలెడుతున్నాం మేము ఇప్పుడు. సో ద పాయింట్ ఇస్ డివోటీ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఫీల్, ఫస్ట్ పాయింట్ ఆన్సర్ ప్రభు ప్రశ్న సమాధానం ఏంటంటే, మొదటిగా మనము వి షుడ్ ఫీల్ కంపాషన్. మనము ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము సరే వీళ్ళు జనాలు పాపాత్ములు, పాపాలు చేశారు కాబట్టి అనుభవిస్తున్నారు, నో, అది సిద్ధాంతపరంగా వాస్తవమే. కానీ డివోటీ అలా చెప్పి మనం ఉండిపోతే మనము హార్డ్ హార్డెడ్ అయిపోతాం, అంటే మన హృదయం రాయిలా తయారవుతుంది. వీ షుడ్ నాట్ బి కర్మ కాన్షియస్, వీ షుడ్ బి ధర్మ కాన్షియస్. మన ధర్మం ఏమిటి? వైష్ణవులకు ధర్మం ఏమిటి చెప్పండి? పరదుఃఖ దుఃఖి, ఇది వైష్ణవ ధర్మం. అంటే ఎదురువాడు దుఃఖాన్ని తన దుఃఖం కింద భావిస్తాడు, కాబట్టి వీ షుడ్ బి ధర్మ కాన్షియస్. సో ఎదురువాడు కష్టం చూసి ఆ కష్టం మనదనుకొని మనం సహాయం చేయాలి. అయితే బయట వాళ్ళు ఎలా సహాయం చేస్తున్నారు? అజ్ఞానంలో సహాయం చేస్తున్నారు. సర్వీస్ ఇన్ ఇగ్నోరెన్స్, మనము సర్వీస్ ఇన్ నాలెడ్జ్. మనం జ్ఞానంలో సహాయం చేయాలి. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి నిజమైన సమస్య ఏంటి? ప్రస్తుతం శారీరక సమస్య ఉంది, కానీ యాక్చువల్ వాస్తవ సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి? అతడు కృష్ణుడితో సెపరేట్ అయిపోయాడు కాబట్టి అతను సమస్య, కాబట్టి అతను కృష్ణుడితో కలపాలి. ఎలా కలుపుతాను? అతని గురించి ప్రార్థిస్తాను నేను. సో అది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అది ఎవరైనా చేయగలరు. మీకు డబ్బున్నా లేకపోయినా టైం ఉన్నా లేకపోయినా సరే, నేను నాకు వేరే వ్యక్తుల గురించి ప్రార్థించడానికి టైం లేదు అని మీరు ఎవరైనా అన్నారంటే నిజంగా మీకు భక్తి అంటే అర్థం కాలేదు. సో షుడ్ ప్రే ఫర్ అదర్స్. సెకండ్ థింగ్, అఫ్ కోర్స్ నేను కూడా చాలాసార్లు వేరే వాళ్ళకి నా గురించి ప్రార్థించుకుంటూ ఉంటాను, వేరే వాళ్ళని ప్రార్థించండి. నాకు నేను చెప్పుకుంటున్నా, మీకు చెప్పట్లేదు, ఐఎమ్ టెలింగ్ టు మైసెల్ఫ్, ఐ షుడ్ ప్రే ఫర్ ఎవ్రీవన్. మా టెంపుల్లో ప్రతిరోజు మహారాజ్ ఉన్నారు, ఇప్పుడు భక్తి జీవన్ భజన మహారాజ్ ప్రతిరోజు శిక్షాష్టకం ముందు, తులసియాత్ర తర్వాత తులసియాత్రకు ముందు రోజు టెంపుల్ అందరు భక్తులు అందరి గురించి ప్రార్థిస్తున్నాం మేము, శ్యామ్ సుందర్కి జగన్నాథ్కి ఓపెన్ గా మహారాజ్ చెప్తూ ఉంటారు, మహారాజ్ గణకర్ మేము ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. దట్ ఈస్ సంథింగ్ దట్ మచ్ అట్లీస్ట్ వీ షుడ్ డూ. తర్వాత మనకి యాత్ర అయితే కనీసం ఫిజికల్ గా కూడా చేయడానికి ప్రయత్నించాలి, అయితే సమయం సందర్భం చూసుకొని ఒక గైడెన్స్ చేయాలన్నమాట. సో ఫర్ ష్యూర్ అట్లీస్ట్ ప్రేయింగ్ ఇస్ సంథింగ్ వీ కెన్ ఆల్వేస్ డూ. అలా చేయడం వల్ల అయినా సరే మనకి అనుకోవచ్చు, అరే ప్రభు ప్రే చేయగలుగుతాను, వేరే చేయలేకపోతున్నాను. నో, ప్రేయింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ సర్వీస్, అది చాలా పవర్ఫుల్ సర్వీస్ అది కూడా. కాబట్టి మన హృదయాన్ని మాత్రమే ఎప్పుడూ కఠోరంగా చేసుకోకూడదు. మనం ఎదురువాడి బాధని చూసి అట్లీస్ట్ అతని గురించి ప్రార్థించాలి, ఆ మాత్రం కనీసం మనం చేయాలి. ఓకే, ఈ విధంగా యుధిష్ఠిర మహారాజ్ చాలా, హిస్ ఈస్ మెనీ బ్యాడ్ ఓమెన్స్. అతనికి అంటే సూర్యుడు కూడా ఉదయించడం మానేస్తారు, ఆవులు ఏడుస్తూ ఉంటాయి, భగవంతుడు ఏడుస్తూ ఉంటారు, చుక్కలు కింద పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సో యుధిష్ఠిర మహారాజు ఒక నిర్ణయానికి వస్తారు. ఏమో నిర్ణయానికి వస్తారంటే నారదము చెప్పింది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే యుధిష్ఠిర మహారాజు అనుకుంటారనమాట, అంటే దిస్ ఇస్ కాల్డ్ లాజికల్ ఇన్ఫరెన్స్. ఏమనుకుంటారంటే, చూడండి కృష్ణుడి పాదాలు భూమి మీద పడితే భూమి పులకించిపోతుంది, అవునా కాదా? కుంతి మహారాణి చెప్తుంది కదా, కృష్ణ నీ పాదాలు భూమి మీద పలుకు పడుతున్నాయి కాబట్టి భూమి పొలికిస్తుంది కాబట్టి అన్ని వస్తున్నాయని చెప్పి కృష్ణ మహారాజ్ ఏమంటారంటే ఇప్పుడు ఈ భూమి ఇలా ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటే కృష్ణుడి పాదాలు భూమిని ముద్దాడట్లేదు అందుకే భూదేవి ఏడుస్తుంది అని చెప్పి కృష్ణుడి పాదాలు భూమి మీద భూదేవిని ముద్దాడట్లేదు అంటే అర్థం ఏంటి కృష్ణుడు భూలోకంలో తన యొక్క లీలలు ముగించారు అని చెప్పి యుధిష్ఠిర మహారాజు నిర్ణయానికి వస్తారు. చూడండి ఎంత అంటే యుధిష్ఠిర మహారాజు యొక్క తెలివి అంటే ఇస్ ఇంటెలిజెన్స్ సో స్ట్రాంగ్ రైట్. సో భక్తులు కాబట్టి భూదేవి అంటే ఇప్పుడు ఇప్పుడు నా రాజ్యంలో ఇంత దుర్భిక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి కృష్ణుడు తన లోకం చెప్పాడు. సో అతను అతని బాధ ఏంటి అసలు అంటే నా రాజ్యంలో ఇప్పుడు అశుభం జరుగుతుందని బాధ లేకపోతే కృష్ణుడు వెళ్ళిపోయిన బాధ? రాజ్యంలో అశుభం జరుగుతుందని బాధ లేదు దానికి, కృష్ణుడు వెళ్ళిపోయారని బాధ దానికి. అంటే సో దిస్ ఇస్ అదే 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 యుధిష్ఠిర మహారాజ్ స్థానంలో ఇంకొకరు ఉంటే ఓ నా రాజ్యం ఏమైపోతుంది, నా ప్రజలకు ఏమైపోతుంది, మేబీ వాళ్ళకి ఇప్పుడు ఫైనాన్స్ డౌన్ అయిపోతుంది, మార్కెట్ క్రాష్ అయిపోతుంది. నో, యుధిష్ఠిర మహారాజ్ నాట్ వర్రీడ్ అబౌట్ దీస్ థింగ్స్. యుధిష్ఠిర కృష్ణ అంటే ఇప్పుడు సమస్య వస్తుంది, ఇప్పుడు మనందరం ఉన్నాము, మనకి సమస్యలు వస్తున్నాయి, కరోనా వైరస్, అందరూ బయట అందరూ తమ తమ బిజినెస్లు ఏమవుతాయి, తన ఉద్యోగాలు ఏమవుతాయి, మన ఆరోగ్యాలు ఏమవుతాయి, ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఆ భక్తులు ఆలోచిస్తారు, భక్తులు ఆలోచిస్తారు, తమ తమ కుటుంబాల గురించి ఆలోచిస్తారు, కానీ కొంతమంది మాత్రమే భగవంతుడి గురించి కూడా ఆలోచిస్తారు. ఓ మందిరం మందిరం ఎలా నడుస్తుంది, ప్రచారం ఎలా అవ్వబోతుంది, ఈ లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అని చెప్పి కొంతమంది మాత్రమే తమ కుటుంబాల నుంచి దాటి బయట కుటుంబాలు కన్సర్న్ దాటి బయటకు ఆలోచించగలుగుతారు అనమాట. అండ్ దే ఆర్ నాచురల్ అడ్వాన్స్డ్ డివోటీస్, వాళ్ళు యాక్చువల్ గా భక్తి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నట్టు లెక్క. యుధిష్ఠిర మహారాజ్ చూస్తే తన రాజ్యంలో ఎన్నెన్నో తప్పులు చూస్తున్నాడు ఆయన, అది తెలిసిపోతుంది చాలా తప్పులు అవుతున్నాయని చెప్పి. కానీ అతని బాధ తన రాజ్యం డౌన్ అయిపోతుందని కాదు, తప్పులు అవుతుంది అంటే కృష్ణుడి గది అయిపోయింది. బృందావనంలో కూడా అంతే, బృందావనంలో అరిష్టస్ వచ్చినప్పుడు భూమి మీద కనిపిస్తుంది జనాలకి, తమకేమైపోతుందని బాధ లేదు, అమ్మో కృష్ణుడి గది అయిపోతుందేమో అది తెలిసిపోతుంది. వెంటనే వెళ్తారు యమునా దగ్గరికి, చూస్తారు అక్కడ కృష్ణుడు యమునది కాళియా యొక్క కాయిల్స్ లో బంధింపబడి ఉంటాడు అనమాట. అది చూసి వాళ్ళు మూర్చిపోతారు ఏకంగాన, రైట్? సో వృందావన్ వాసిస్ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా విషపరిణామం జరిగితే వాళ్ళు తమకేమైపోతుందని బాధ లేదు, వాళ్ళకి కృష్ణుడికి ఏమైపోతుందని బాధ. శుద్ధ భక్తులు అలా ఆలోచిస్తారు కాబట్టి యుధిష్ఠిర మహారాజు అలాగే ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని పరాయ వ్యక్తిగా చూడట్లేదు, కృష్ణుడిని ఎలా చూస్తున్నారు వాళ్ళు, తమ సొంత వ్యక్తిగా చూసుకుంటారు, తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు అనమాట. సో వీ షుడ్ మేక్ రాధా శ్యామ్ సుందర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. సరే కాంగ్రెషన్ ఉన్నారు, నాకు ఒక భార్య ఉంది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుంటాను, కాదు నాకు భార్య ఉంది, నేనున్నాను, నా తల్లిదండ్రులు, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, ప్లస్ శ్యామ్ సుందర్ కూడా ఉన్నారు. శ్యామ్ సుందర్ కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకరు. శ్యామ్ సుందర్ని ఎలా మనం చూడాలి, మన పిల్లవాడికని చూడాలా, మన తండ్రికని చూడాలి, మన 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 భర్తకని చూడాలి, భార్య చూడాలి. ద్వారకావాసులు చూసారు, అలా చూస్తారా? నిన్నే 2 డేస్ ముందు చెప్పాను కదా, భవాయనస్తం భవ విశ్వ భావన త్వమేవ వాత త్వమేవ మాత సుహృత్ పతి పిత. భవాయనస్తం భవ విశ్వ భావన త్వమేవ మాత సుహృత్ పతి పిత తం సద్గురుర్నా పరమం చ దైవతం యస్యానువృత్యా కృతినో బభూవినా. త్వమేవ మాత అంటే భగవంతుణ్ణి తమ తల్లి అంటే తల్లి ఎంత ప్రేమిస్తుంది అలా భగవంతు ప్రేమిస్తారు తల్లి. కొంతమంది తల్లిలా చూసుకుంటారు, కొంతమంది సుహృత్ స్నేహితుడి కింద, కొంతమంది పతి అంటే భర్త కింద, కొంతమంది పిత తండ్రి కింద, కొంతమంది గురువు కింద, పరమం చ దైవతం, కొంతమంది తమ ఆరాధ్య భగవానుడి కింద. సో ఇన్ని విధాలుగా భగవంతుణ్ణి ప్రేమిస్తారు అంటే తమ కుటుంబ సభ్యుల్లో లాగానే తల్లిని ఎలా ప్రేమిస్తారు అలా ప్రేమిస్తున్నారు, తండ్రిని ఎలా ప్రేమిస్తారు అలాగే ప్రేమిస్తున్నారు, సోదరుని ఎలా ప్రేమిస్తారు అలా ప్రేమిస్తారు, భర్తను ఎలా ప్రేమిస్తారు. దట్ మీన్స్ దే మేడ్ కృష్ణ యాజ్ దర్ ఫ్యామిలీ మెంబర్, అందుకనే వాళ్ళు ద్వారకావాసులు, యోగ్యులు అయ్యారు భగవంతుని రామానికి. సిమిలర్లీ మనం కూడా వి షుడ్ యాక్సెప్ట్ కృష్ణ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. శ్యామ్ సుందర్ని మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేసుకోవాలి. మన పిల్లల గురించి మనం ఎంత వర్రీ అవుతాము, సిమిలర్లీ వి షుడ్ వర్రీ ఫర్ శ్యామ్ సుందర్ సర్వీస్. అలాగా మీ పిల్లల గురించి, మన పిల్లల గురించి మనం ఎంత వర్రీ అవుతామో అదే విధంగా మనం శ్యామ్ సుందర్ గురించి అలా వర్రీ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా శ్యామ్ సుందర్ కూడా మిమ్మల్ని తమ తల్లిదండ్రులా స్వీకరిస్తారన్నమాట. న్యాచురల్లీ నీకు మనకు వాత్సల్య భావం పెరుగుతుంది, విల్ బి ఎలిజిబుల్ ఫర్ గాడ్ హెడ్. సో 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 ఇట్ ఆల్ బిగిన్స్, హౌ ఇట్ బిగిన్స్ దట్ నో, అట్లీస్ట్ ఇట్ బిగిన్స్ విత్ ఆ సర్వీస్. మనకంటూ ప్రతి ఒక్కరూ మనకి శ్యామ్ సుందర్ ఒక సేవ ఏర్పరచుకోవాలి, ఆ సేవ మీద మనం మెడిటేట్ చేయాలి. నేను చెప్పానమాట పాండప్రభు లాడ్లీ మాతాజీకి, మాతాజీ మీకు ఈరోజు చెప్పేస్తున్నాను జన్మాష్టమికి డ్రెస్ మీరు ఈ సంవత్సరం కూడా మీరే డ్రెస్ చేయాలి, లాస్ట్ ఇయర్ కన్నా బాగా చేయాలి అని చెప్పి. ఈ రోజు నుంచి మీరు రాత్రి పగలు దాని గురించి ఆలోచించండి అని చెప్పి. సో వెన్ యూ మెడిటేట్ ఆన్ సమ్ కృష్ణ సర్వీస్ ఇట్ ఇస్ యాక్చువల్లీ మెడిటేటింగ్ ఆన్ కృష్ణ. ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదిగా అంటే మన కుటుంబంలో ఒకరు కృష్ణుణ్ణి, మన కుటుంబంలో ఒకరి కింద మనము చేసుకోవాలి. యుధిష్ఠిర మహారాజు అలాగే అనమాట, తన రాజ్యంలో కష్టం ఉంది, తన రాజ్యం గురించి వరి అవ్వట్లేదు, కృష్ణుడికి ఏమైపోయిందని వరి అవుతున్నారు యుధిష్ఠిర మహారాజు. ఇలా అనుకుంటూ ఉండగానే అర్జునుడు వస్తారు, ద్వారకా నుంచి వస్తారు అనమాట. అర్జునుడు ద్వారకా నుంచి వస్తే అర్జునుడు తల దించుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు యుధిష్ఠిర మహారాజుకి. వీఆర్ లేట్, 5 మినిట్స్ కంప్లీట్ చేస్తా చాప్టర్. యుధిష్ఠిర మహారాజు అడుగుతారు అనమాట అర్జున్ని, కృష్ణుడు గురించి అడగరు, ఎందుకంటే యుధిష్ఠిర మహారాజ్ నేను చెప్పాను కదా యుధిష్ఠిర మహారాజు తెలుసు, మైండ్ లో తెలుసు, ఏమని తెలుసు, కృష్ణుడు అంతర్ధానం అయిపోయారు కానీ హార్ట్ ఒప్పుకోవట్లేదు కాబట్టి అది వచ్చారు కానీ అడగలేకపోతున్నారు. కొన్ని కొన్నిసార్లు ఇండియా మ్యాచ్ ఓడిపోతుంది, మనకి చెప్పబో ఎదురుగా చెప్పబోతుంటాడు, ఆల్రెడీ తెలుసు ఇండియా ఓడిపోయిందని చెప్పి, అని చెప్తాడు సచిన్ టెండూల్కర్ ఎలా అవుట్ అయిపోయాడని చెప్పి. అది వినడానికి కూడా మనం ఇష్టపడము అనమాట. యుధిష్ఠిర మహారాజు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, ఓ ద్వారకావాసి ఎలా ఉన్నారు, ఓ బలరాముడు ఎలా ఉన్నారు, ఉద్ధవుడు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి అడుగుతారు తప్ప కృష్ణుడి గురించి అందరికి అడగరు. అంటే వై యూ సేయింగ్, ఎందుకంటే వాళ్ళు బాగుంటే ఆటోమేటిక్ గా కృష్ణుడు బాగున్నాడు లెక్క, ఎందుకంటే కృష్ణుడు లేకపోతే వాళ్ళు అలాగే బాగోరు కదా. అంటే డైరెక్ట్ గా కృష్ణుడి గురించి అడగడానికి మనసు వస్తుంది ఆయనకి, వేరే వాళ్ళని అడుగుతారు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి చివరిగా అడుగుతారు అన్నమాట. కృష్ణుడి గురించి అడుగుతారు, ఏమని అడుగుతారు, కృష్ణుడు అడుగుతారు అన్నమాట, ఏమంటారంటే వెరీ భగవాన్ అపి గోవింద బ్రాహ్మణ్య భక్త వత్సల కచిత్ పురే సుధర్మ్య సుధర్మాయం సుఖం ఆస్తే సుహృద్విత అని చెప్పి ఏమంటారంటే, భగవాన్ అపి గోవింద, భగవంతుడు ఎవరైతే గోవిందుడో, ఎవరైతే బ్రాహ్మణ్యుడో, ఎవరైతే భక్త వాత్సల్యుడో, అటువంటి వ్యక్తి తన స్నేహితులతో కలిపి సుధర్మ సభలో తన భక్తులతో కలిసి సుధర్మ సభలో ఎంజాయ్ చేస్తున్నారని అడుగుతారు అనమాట. అంటే ఎలా ఉందని అడగరు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా అన్నట్టుగా అడుగుతారు అనమాట. ఎందుకంటే చూడండి, కచిత్ పూరే సుధర్మ్యం సుఖమాస్తే సుహృద్విధి అని చెప్పి, అంటే భగవంతుడు తన భక్తులతో ద్వారకలో యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తుంటారు, తన భక్తులతో కలిసి హీ జస్ట్ రిలీషియస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ హిస్ డివోటీస్, తన భక్తులతో కలిసి తన గ్లోరీస్ తనే ఉంటారు అనమాట, కృష్ణ రిలీషియస్ అనమాట. అక్కడ మనం చూడొచ్చు స్వయంగా, యాక్చువల్గా మనం ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నాము, ఇప్పుడు మనందరూ భాగవతం వింటున్నామంటే రెండు ఉన్నాయి ఇందులో, మనం యాక్చువల్గా ప్యూర్ హార్ట్తో మనం వినాలే కానీ, ఒకటి మన హృదయం శుద్ధీకరణ అవుతుంది, రెండోది కేవలం మన హృదయం శుద్ధీకరణ అవ్వడం కాదు కృష్ణుడికి కూడా ఎంతో 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 ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు ఇస్కాన్ విజయవాడ భక్తులందరూ రోజు భాగవతాన్ని వింటున్నారు, కృష్ణుడి గురించి వింటున్నారు. ఐఎమ్ షూర్ కృష్ణ విల్ బి వెరీ ప్లీజ్డ్, భగవంతుడు ప్రసన్నుడైతే ఆటోమేటిక్గా మందిరం డెవలప్ అవుతుంది, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. చూడండి ఇంకా కృష్ణ లైక్స్ ఇట్, మచ్చిత మద్గత ప్రాణ, కృష్ణ స్వయంగా అంటారు అనమాట. లవకుశులు వస్తారు, శ్రీరాముడు తన లీలలు తనే వింటారు అనమాట, తన లీలలు తనే విని ఎంతో ఆశ్చర్యపోతారు, హీ బికమ్ సో హ్యాపీ. సిమిలర్లీగా కూడా కృష్ణ ఆల్సో, కృష్ణుడు కూడా తన లీల తనే వింటాడు, తన లీలలు తనే విని ఎంతో ఆనందాన్ని పరవశించిపోతారు. ఎవరు చెప్పు, జగన్నాథ స్వామి. కృష్ణుడు తన లీలలు తనే వింటూ ఆ ఆనంద పారవశంలో పులకించిపోయి జగన్నాథ స్వామి కింద మారిపోతారు. సిమిలర్గా రాముడు తన లీలలు తనే వింటారు, లవకుశల నుంచి మారిపోతారు. సో అదే విధంగా భగవంతుడు ఎక్కడైతే తన లీలల గురించి చర్చలు నడుస్తుంటుందో అక్కడ స్వయంగా ఉంటారు. ఏమంటారు, నాహం తిష్టామి వైకుంఠై యోగినాం హృదయశివ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద అని చెప్పి భగవంతుడు స్వయంగా అంటారు. సో హియర్ యుధిష్ఠిర మహారాజ్ డైరెక్ట్ గా కృష్ణుడి గురించి ఉద్దేశించి అడుగుతున్నారు అనమాట. ఇలా అడిగి ఫైనల్ గా యుధిష్ఠిర మహారాజ్ అర్జున్ అడుగుతారు, ఎందుకు నువ్వు అంత డల్ గా ఉన్నావు, నీకేమైనా అయిందా, నిన్ను ఎవరైనా అన్నారా, నేను అవమానించారా, నేను ఎవరైనా ఓడించారా, రకరకాల ప్రశ్నలు అడుగుతారనమాట. అడిగితే అప్పుడు అర్జున్ తన సమాధానం చెప్తారు. ఆ సమాధానం ఏంటనేది రేపటి అధ్యాయంలో మనం చూడొచ్చు. టుమారోస్ చాప్టర్ వి విల్ డిస్కస్ దాట్. అర్జునుడు, మనం యుధిష్ఠిరుని చూసాం కదా, అతడు 9వ శ్లోకంలో కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తాడు. కానీ ఇక్కడ అర్జునుడు మనం చూసినట్లయితే అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉన్నది అన్నది మనకి మహాభారతం చదివితే అర్థం కాదు. మహాభారతంలో వాళ్ళిద్దరు ఒక రకంగా ఉంటారనమాట, అర్థం కాదు. కానీ ఈ అధ్యాయం, రేపు మనం చూడబోయే అధ్యాయంలో అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉన్నది, కృష్ణుడికి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనేది మనం ఆల్రెడీ చూసాము. కానీ అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత ప్రేమ ఉన్నది అన్నది రేపు మనం చూడబోతాము. సో అర్జునుడు ఇప్పుడు సమాధానం చెప్పడం మొదలు పెడతాడు, అది ఏంటన్నది మనం రేపు చూస్తాం అనమాట. ఓకే, ఐఎమ్ సారీ ఈరోజు కొంచెం లేట్ అయింది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, శీల ప్రభుపాద్ కి జై, సమవేత భక్త వృంద కి జై, ఇతాయ గౌర ప్రేమానందే హరి హరి బో. సో భక్తులకి ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు, మీరు చాట్లో రాస్తే నేను రేపు దానికి సమాధానం చెప్తాను. ఈరోజు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మొదటి ప్రశ్న, మనము ఎలాగా సారంగా, సార బుక్ అంటే ఒక సారంగా అంటే తుమ్మెదలాగా కేవలం సారాన్ని మాత్రమే గ్రహించి చెడును విడిచిపెట్టేయాలి. అంటే ఎదురు వైష్ణవుల్లో దోషాలు చూడకూడదు, ఎలాగా అనడానికి సమాధానం చర్చించుకున్నాము. 3 కారణాలు చెప్పారు. 2వ ప్రశ్న, ఇప్పుడు సమాజంలో ఎంత దారుణంగా జనాలు సఫర్ అవుతున్నారు, దాని పట్ల వైష్ణవులు యొక్క వైఖరి ఎలా ఉండాలి, దాని గురించి మనం చర్చించుకున్నాం. ఎలా ఉండాలి, మనకి భక్తులకి దయాహృదయం ఉండాలన్నమాట. ఎందుకంటే వైష్ణవుడు అనేవాడు పరదుఃఖ దుఃఖి. శ్రీల ప్రభుపాద వారు ఎప్పుడైతే చెత్తకుప్పలో పిల్లలు కుక్కలతో పోటీ పడి అక్కడ భోజనాన్ని తీసుకుని ట్రై చేశారో, ప్రభుపాద కళ నీళ్ళు వస్తాయి చెప్తారు. మాయాపూర్ 15 కిలోమీటర్ల చుట్టుపక్కల ఎవరు ఏ పూట ఆకలితో ఉండకూడదు అని చెప్తారు ప్రభుపాద వారు. సో వైష్ణవులు అనేవి పరదుఃఖ దుఃఖి. న్యాచురల్ గా మనం ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి మనకు కూడా బాధ ఉండాలి. అయితే ఆ బాధను మనం ఎలా వ్యక్తపరుస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కంపల్సరీగా చేయాల్సింది ఏంటి, వాళ్ళ గురించి ప్రార్థించాలి. వీళ్ళైతే ఒక మాట ఎక్స్ట్రా చెప్పం చేయొచ్చు. మనం చేస్తున్న భాగవత కథ కూడా, మనం భాగవత శ్రవణం చేస్తున్నాం కదా, దీన్ని కూడా ఈ ఫలితాన్ని మనము వాళ్ళ మంచికి ఉపయోగించవచ్చు. మనం భాగవతం ప్రార్థించవచ్చు, ఈ యొక్క భాగవత మహాయజ్ఞము నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పి. 2వది, వీలైతే ఫిజికల్ గా కూడా మనం సేవ చేయొచ్చు. ఇది ప్లస్ మనం యుధిష్ఠిరు మహారాజ్కి భగవంతుని పట్ల ఉన్న ప్రేమ, భగవంతుని పట్ల ఉన్న చింతన, కన్సర్న్ చింతన, మరియు భగవంతుని పట్ల ఉన్న శరణార్థం డిపెండెన్స్ మనం చూడడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడి పట్ల ఎంత భావం ఉందో అది మనము రేపు మనం చూస్తాము. ఓకే, సో ఐ వుడ్ లైక్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ టుమారో. ఇంకొక 4 రోజులే ఉంది, అండ్ రేపటి నుంచి నెక్స్ట్ 4 డేస్ ఇంకా రసవత్తరంగా ఉంటుంది భాగవతం, వచ్చే 4 అధ్యాయాలు. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఓకే, ఐ వుడ్ లైక్ టు సీ ఎవ్రీ వన్ టుమారో. హరే కృష్ణ.